ತುಂಬೇನ ಆತ್ಮಬಂಧುಗಳ ఈ దేవీ నవరాత్రుల సందర్భంలో ఇక్కడ మనకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మానవుడికి సంపద ఒకటే సరిపోదు, సదాచారం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఒక సంపద ఉందనుకోండి, సదాచారం లేదనుకోండి, విద్య లేదనుకోండి, జ్ఞానం లేదనుకోండి, ఆ వ్యక్తికి సమగ్రత రాదు. అంటే దేవీ నవరాత్రుల టైంలో కూడా మూడు భాగాలుగా విభజించారు. 9 రోజులు దేవీ నవరాత్రులు, ఈ 9 రోజుల్లో 3 రోజులు దుర్గని అంటే సదాచారం కోసం, 3 రోజులు సరస్వతి దేవుని విద్య కోసం, 3 రోజులు లక్ష్మీదేవుని సంపద కోసం మన పూర్వీకులు ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నారు. దేవి అంటే జ్ఞానం, దేవి అంటే పరాశక్తి, దేవి అంటే ఒక శక్తి, అది పరాశక్తి. ఆ శక్తి ఎక్కడుందంటే మన హృదయంలో ఉంది. ఆ శక్తి ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఆ శక్తి, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరాశక్తిని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ శక్తిని పూజించటం, ఆ శక్తిని ఆరాధించటం వల్ల మన మనస్సు అంతర్ముఖం అవుతుంది. ఆ శక్తిని అంటే దుర్గని కానీ ఎవరైనా దేవి యొక్క రూపాలు, లక్ష్మి, సరస్వతి, దుర్గ, ఈ మూడు కూడా దేవి యొక్క రూపాలు. ఆ దేవుని ఆరాధించటం వల్ల, ఆరాధించగా రూపాన్ని ఆరాధించటం వల్ల, ఆ నామాన్ని స్మరించటం వల్ల బాహ్యముఖంగా విజృంభిస్తున్నటువంటి మన మనస్సు అంతర్ముఖం అవుతుంది. పరాశక్తి హృదయంలోనూ ఉంది. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖమైందో ఆ పరాశక్తి మన పట్ల అనుగ్రహం చూపించి ఆ పరాశక్తి తన లోపలకి మనల్ని గుంజుకుంటుంది. ఎప్పుడైతే అది గుంజుకుందో మనకు జీవలక్షణాలు పోతాయి, అంటే అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది. భగవంతుని మనం పురుషుడిగానే కాకుండా మన హిందూ సాంప్రదాయంలో తల్లిగా కూడా ఆరాధిస్తారు. అంటే తల్లిగా ఆరాధించడం వల్ల మనకి మనకేమవుతుందంటే మనస్సు పరచబడుతుంది, మనస్సు అంతర్ముఖం అవుతుంది. అంటే మనకు భగవంతుడితోటి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. రామకృష్ణ పరమహంస కూడా భగవంతుని ఖాళీగా అంటే ఖాళీ రూపంలో ఆరాధించి వారు ఆయన జ్ఞాని అయ్యారు. అంటే మహాభక్తుడు, మహాగురువు అయ్యారు. రామకృష్ణుడు మహాగురువు, మహాభక్తుడు, మహాజ్ఞాని. అందుచేత ఆయన ఖాళీని ఆరాధించి ఎప్పుడు ఆయన నోటంటా ఖాళీ 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 అనే స్మరణ వచ్చేదాన్ని, ఆ ఖాళీని ఆరాధించి ఆయన సమాధి స్థితిని పొందారు. అంటే తల్లి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది, తండ్రి దగ్గరికంటే తల్లి దగ్గర పిల్లలకి చనువు ఎక్కువ ఉంటుంది. అంటే దేవుని ఆరాధించి అనేక మంది జ్ఞానులు అయినట్టు మన పురాణాల్లో కూడా మనకది అది కనిపిస్తుంది. ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంలో మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, మన ఇక్కడ సమావేశమయ్యాయి కాబట్టి దేవు గురించి ఈ 4 మాటలు కూడా మీరు చెప్పటం జరిగింది. ఈ మాటలు మర్చిపోకండి. మీలో ఎవరో సంపద ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మంచిదే. సంపద ఒకటే సరిపోదు. సంపద అవసరం, సదాచారం అవసరం, విద్య అవసరం, ఇవన్నీ ఉంటేనే సమగ్రత వస్తుంది. కానీ ఏదో ఒకటింటే నాకు చెవులు ఉన్నాయని కళ్ళు లేకపోయినా పర్వాలేదని ఎవరు అనరు. అంతే కదండి, నాకు కళ్ళు ఉన్నాయని చెవులు లేకపోయినా ఇబ్బంది లేదు, లేకపోతే నాకు చేతులు ఉన్నాయని కాళ్ళు లేకపోయినా ఇబ్బంది లేదు అని ఎవరు అనరు. అంటే దేహంలో అన్ని అవయవాలు అవసరమే. అదేవిధంగా ఆ మనిషి యొక్క చైతన్య స్థాయి పెరగటం కోసం అంటే ఒక ధనం ఒకటే సరిపోదు, విద్య అవసరం, అంటే సంపద ఒకటే సరిపోదు, దాంతోపాటు విద్య అవసరం, సదాచారం అవసరం, సమగ్రత అవసరం. అంటే మనం ఏదైనా ఒక ఆలోచించినప్పుడు సమగ్రంగా ఆలోచించగలగాలి. అంటే కొంతమంది ఏదైనా ఆలోచన ప్రారంభమైతే ఎటు ఒకటి ఉరిగిపోతారు, అలా ఉరిగిపోకూడదు. సమానంగా నిదానంగా ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తే మన మనసు అంతర్ముఖం అవుతుంది, మనకి వివేకం పెరుగుతుంది. అంటే ఆలోచన కూడా అమృతంతో సమానం. అది మనకి వివేకం పెరుగుతుంది, వివేకం పెరిగి కొద్ది చైతన్య స్థాయి పెరుగుతుంది. అంటే మనస్సు అంతర్ముఖం అవుతంటే, మనస్సు హృదయాకారం చెందుతంటే మనకి చల్లదనం కలుగుతుంది, వివేకం పెరుగుతుంది. అంటే రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, మీ దేహం పిప్పర్లో ఉన్నా లేకపోతే కేశవరంలో ఉన్నా మనస్సును ఆత్మలో ఉంచండి, మనస్సును ఆత్మలో ఉంచండి, మనస్సును ఆత్మలో ముంచండి. ఏ పరమేశ్వరుడు కోసం అయితే మనం వెతుకుతున్నాము, అంటే ఏ దేవుడిని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాము, ఆ దేవుడు బాహ్యంగా లేడు. మన మనస్సు యొక్క మూలంలోనే దేవుడు ఉన్నాడు. పరాశక్తి ఉంది, చైతన్యం ఉంది, అమృతత్వం ఉంది. అది ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ఈవేళ ఉదయం ఎవరో భక్తులు వచ్చారు మన ఇంటికి. వారు ఈ మధ్యన కాశీ, బదరి, కేదారం అన్ని వెళ్ళి చూసి వచ్చారని. నాన్నగారు ఇవన్నీ ఎందుకు చూసి వచ్చామంటే, అన్ని చూసి వచ్చాక తెలుస్తుంది ఎక్కడ ఏమి లేదు, ఉన్నదంతా హృదయంలో ఉన్నదని చూసి వచ్చేనే కానీ తెలియటం లేదు. అన్ని చూసి వచ్చాక వారికి తెలుస్తున్నాయండి, బయట ఏమీ లేదు, ఎక్కడ ఏమి లేదు, ఉన్న రహస్యం అంతా హృదయంలో ఉంది, మనం పొందవలసిన వస్తువు కూడా హృదయంలో ఉన్నదన్న సంగతి అన్ని చూసి వచ్చాక తెలుస్తుందని, చూడకముందు ఎక్కడో ఉంది, ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటున్నాం. ఇవాళ ఉదయం వచ్చి చెబుతున్నారు వారు, వారు బద్రీ కేదారం వెళ్ళి చూసి వచ్చారట. అంటే చూడకముందు ఏదో ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అనుకుంటున్నాం, అన్ని చూసి వచ్చాక తెలిసిన మాకు అనుభవం ఏంటంటే మనం పొందవలసింది తెలుసుకోవలసినంత హృదయంలోనూ ఉంది, జ్ఞానం మన శరీరంలో కాదు పొందవలసింది, ఎక్కడో క్షేత్రంలో కాదు పొందవలసింది. ఆ జ్ఞానం అనేది, సాక్షాత్కారం అనేది, అనుభవం అనేది ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా ముందు జన్మకైనా హృదయంలోనే పొందాలి అన్నారు వారు. ఆ సాక్షాత్కారం ఎక్కడ పొందాలట? ఈ జన్మలో పొందడమండి, రాబోయే జన్మలో పొందడమండి, ఈ సంవత్సరం పొందడమండి, రాబోయే సంవత్సరం పొందడమండి. ఎప్పుడు పొందినా ఆ అనుభవం, ఆ తేజస్సు, ఆ సాక్షాత్కారం, ఆ జ్ఞానం, ఆ దైవ దర్శనం, ఆ పరాశక్తి అనుభవం, ఆ విజ్ఞానం ఎక్కడ పొందాలంటే హృదయంలోనే పొందాలి. అయితే ఎందుకు ఇవన్నీ తీయగలవటం అంటే అన్నీ అక్కడ ఏమి లేదని తెలియటానికి, చూడకపోతే అక్కడ ఏదో ఉందనుకుంటాం, చూసి వచ్చేస్తే అక్కడ ఏమి లేదన్న సంగతి తెలుస్తుంది. అంచేది యాత్రలన్నీ చేసి వచ్చామని ఆ పెద్దలు అన్నారు, వెళ్ళి వచ్చిన వారు. భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, భగవంతుడు కైలాసంలో ఉన్నాడు, కానీ పిప్పర్లో లేడంటే అన్న సర్వవ్యాపకత్వానికి మనం అగౌరవపరచినట్టు. భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు, భగవంతుడు లేని చోటు అంటూ లేదు. అంతటా ఉన్న దేవుణ్ణి ఒక చోట ఉన్నాడు, మరొక చోట లేడని ఎవరైనా చెబితే ఆయన వ్యాపకత్వాన్ని అగౌరవపరిచినట్టు లెక్క. అనన్యాశ్యంతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే, పరి ఉపాసతే అంటే అంతటా నన్ను ఎవరైతే దర్శిస్తున్నారు అంటే ఇంతమంది ఉన్నారు. జ్ఞాని ఏం చేస్తాడంటే అందరి హృదయాల్లోనే వస్తువునే చూస్తూ ఉంటాడు. మనస్సులో భేదం ఉంది, మనస్సులో హెచ్చు దగ్గర ఉన్నాయి, మనస్సులో మంచి ఉంది, మనస్సులో చెడు ఉంది, కానీ హృదయంలో ఉన్నటువంటి వస్తువు మటు ఒకటే. మన అందరూ రంగులు వేరు. ఇక్కడ ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం, మన అందరం రంగులు వేరు. కొంతమంది పొడుగ్గా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది స్త్రీలుగా ఉన్నారు, కొంతమంది పురుషులుగా ఉన్నారు, కొంతమంది చదువు ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఐశ్వర్యం లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పై పై భేదాలే, కానీ మనం అందరం హృదయంలో ఒకటిగానే ఉన్నాం. ఇంకేది, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి భేదబుద్ధి ఏమి ఉండదు, ఒకటిగానే ఉంటాం గాఢ నిద్రలో. ధనవంతుడు ఎవడు నేను ధనవంతుని అని అనుకోడు గాఢ నిద్రలో, విద్యావంతుడు ఎవడు నేను విద్యావంతుని అని గాఢ నిద్రలో అనుకోరు, అలాగే స్త్రీ నేను స్త్రీనని గాఢ నిద్రలు అనుకోదు. ఇంకా గాఢ నిద్రలు ఏమి భేదం లేకుండా మనం అందరం ఒకటిగానే ఉంటాం. ఇక్కడ వాసుదేవ స్వామి వారు చెప్పేది ఏంటంటే, ఇతర చింతలు ఏమి లేకుండా నిరంతరం కనుక నన్ను చింతిస్తుంటే, అంటే నన్ను అంతటా నన్నే మీరు చూస్తుంటే, నన్నే మీరు ధ్యానం చేస్తుంటుంటే, నన్నే కనుక స్మరిస్తూ ఉంటుంటే, నన్నే ఉపాయంగా మీరు పెట్టుకుంటే, నన్నే గమ్యంగా కనుక మీరు పెట్టుకుంటే, అంతటా ఉన్న నన్నే కనుక మీరు చూస్తుంటే, అంటే మీరు కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా తింటున్నా ఏది చేస్తున్నా నా స్ఫుతిలో కనుక మీరు ఉంటే, నా ధ్యాసలో కనుక మీరు ఉంటే, వాళ్ళ యొక్క యోగాన్ని, వాళ్ళ యొక్క క్షేమాన్ని, వాళ్ళ యొక్క భారాన్ని నేను మోస్తాను అని ఈశ్వరుడు చెబుతున్నాడు. అంటే మీరు భగవంతుడు ఉన్నాడా లేడని అనుమానం పెట్టుకోకండి, భగవంతుడు ఉన్నాడు అందులో సంశయం లేదు. మీ గుణాలు ఎలాగున్నా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నిశ్చయం కనుక మీకు ఉంటే, మీ నిశ్చయంలో కనుక చాపల్యం లేకుండా ఉంటే, వాడు కూడా సాధువుతోడు సమానం, వాడు కూడా మహాత్ముడితోడు సమానం, వాడు కూడా భక్తుడితోడు సమానం అన్నాడు. కొంతమందికి రోజుకు ఒక అవతారం ఎత్తుతూ ఉంటారు, ఒక నిశ్చయభావం ఉండదు, ఒక ఏకాగ్రత ఉండదు, ఒక సమగ్రత ఉండదు, ఒక క్రమం ఉండదు వాళ్ళకి. ఉదయం దేవుడు ఉన్నాడనుకుంటారు, సాయంత్రం లేడనుకుంటారు. అలా కాకుండా అన్ని కాలాల్లోనే నిరంతరము భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి నిశ్చయంలో కనుక ఎవరైతే సంశయం లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా సాధువులతోటి సమానం, వాళ్ళ యొక్క భారాన్ని నేను భరిస్తాను, వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను చూస్తానని. యోగం అంటే లేనిదాన్ని ఇవ్వటం, యోగం అంటే లేనిదాన్ని మనకి ఇవ్వటం, ఆ ఇచ్చిన దాన్ని పోకుండా కాపాడటం క్షేమం. ఎవడైతే భక్తుడు వాడి యొక్క యోగాన్ని వాడి యొక్క క్షేమాన్ని చూసే బాధ్యత నాది అని వాసుదేవ స్వామి వారు భగవంతుడు గీతలో చెప్పారు. అంటే నిరంతరం ఆ భక్తిభావం వల్ల కూడా మనస్సు కరిగిపోతుంది. నిరంతరం భగవంతుని చింతించడం వల్ల భగవదనుభవం పొందటానికి ఏ మనస్సు అయితే మనకు అడ్డొస్తుందో ఆ మనస్సు చిరిగిపోతుంది. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు హృదయంలో భగవంతుడు ఉన్నాడు, హృదయంలో స్వామి ఉన్నాడు, మన రూలరు, మన కంట్రోలరు, మన నియమించేవాడు మన హృదయంలోనూ ఉన్నాడు. వాడిని తెలుసుకోవడానికి విచారణ మార్గం, నేను ఎవడను అనే విచారణ మార్గం ఒకటేనా, ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఒక్క మార్గం తప్పించి మిగతా మార్గాల ద్వారా మనం భగవంతుని పొందడానికి అవకాశం లేదా అని ఈ ప్రశ్నించేవారు అడుగుతున్నారు. జ్ఞానం పొందేందుకు నేను ఎవడనని విచారణ ఏ సాధనం అంటారా? అది ఒకటే సాధనమా అని అడుగుతున్నారు. అంటే భగవాను చెప్పేది ఏమిటంటే, నేను అనేది ఒకటి ఉంది, ఈ దేహము నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ భోగాలు నేను కాదు, ఈ విషయాలు నేను కాదు, ఈ ప్రాణము నేను కాదు అని నిషేధించుకుంటూ వెళుతున్నప్పటికీ ఏదో ఒక నేను ఉంది. ఇక కాదు కాదని చెబితే సరిపోదు. ఏదేనైతే నిషేధిస్తోందో ఆ నేను యొక్క మూలం నీకు తెలిస్తేనే కాని దేవుడు అంటే ఎవడో నీకు తెలియదు అని ఇక్కడ భగవాన్ చెప్పింది. అది అంచేది నీకు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు ఈ నేనును పోగొట్టుకోవాలి. నేను అనే బుద్ధి మనకుంది. ఈ నేను అనే బుద్ధి ఎక్కడ పుట్టి ఎక్కడ ఉదయించి వస్తుందో దాని మూలంలోనే దేవుడు ఉన్నాడు. దాని మూలం నీకు ఏ జన్మలో తెలిస్తే దేవుడు కూడా అప్పుడు నీకు తెలుస్తాడు. నీ హృదయంలోనే వైకుంఠం ఉంది, అప్పుడు నీకు వైకుంఠం నీకు తానుగా వ్యక్తం అవుతుంది అని. జ్ఞానం అంటే చైతన్యం, జ్ఞానం అంటే ఆత్మ. మనం గమ్యం అదే పెట్టుకోవాలి. మీరు ఏ వృత్తిలో ఉన్నా, అంటే వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, మరో పని చేసినా, మరొక పని చేసినా, పొందవలసిన గమ్యం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక భక్తుడు అడిగాడు, ఏమంటే నాకు సమాజంలో తిరగాలని లేదు, కొండ గుహల్లో ఉండి ఏదో ధ్యానం చేసుకోవాలని, నలుగురిలోనూ కలిసి కూర్చోవాలని లేదు, నలుగురిలోనూ తిరగాలని లేదు, ఏదో కొండ గుహలోకి, ఏదో కొండలోకి వెళ్ళి ఏదో గుహలో కూర్చుని నాకు సాధన చేసుకోవాలనుంది అన్నాడు. నీకు అది కాదు అయ్యా, నువ్వు పొందవలసింది సమాజంలో ఉన్నా, కొండ గుహలో ఉన్నా, నువ్వు పొందవలసింది చైతన్యాన్ని పొందాలి. ఆ చైతన్యాన్ని పొందటం మానేసి నువ్వు దానికోసం నువ్వు ప్రయత్నం చేయకుండా నేను కొండ గుహలో ఉండి ధ్యానం చేస్తాను, ఇటువంటి తలంపులు కనుక నువ్వు పెంచుకుంటే ఈ తలంపుల వల్లే, ఈ వృత్తుల వల్లే, ఈ సంస్కారాల వల్లే నీకు మళ్ళీ పునర్జన్మలు వస్తాయి, శవాలను మొయ్యాలి అన్నారు. అంటే మీరు పొందవలసిన విషయాన్ని గమ్యాన్ని పెట్టుకోవాలి, మీరు సంసారంలో ఉన్నా లేకపోతే సన్యాసం తీసుకున్నా మీరు పొందవలసినటువంటి గమ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ వస్తువుని పొందడానికి ప్రయత్నం మానేసి నేను సన్యాసం పుచ్చుకుంటాను, ఎక్కడో హిమాలయ పర్వతాలకి గుహలో కూర్చుంటాను, ఇటువంటి తలంపులకి మీరు పరిమితం అయిపోతే ఈ తలంపులే మళ్ళీ మీకు పునర్జన్మలకు కారణాలు అవుతాయి. అంటే నువ్వు పొందవలసిన వస్తువునే దృష్టి పెట్టుకో, నువ్వు సంసారంలో ఉండి సాధన చెయ్యి, లేకపోతే సన్యాసం తీసుకుని సాధన చెయ్యి, ఇంటికాడు ఉండి సాధన చెయ్యి, మరొక చోట నుండి సాధన, నీకు ఎక్కడ నీ పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ సాధన చెయ్యి. అది ముఖ్యం, నువ్వు పొందవలసిన వస్తువు ముఖ్యం, కానీ నువ్వు ఎక్కడుండి సాధన చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. నీ దేహం పిప్పర్లో ఉందా కాశీలో ఉందా అని ముఖ్యం కాదు. నీ మనస్సు ఆత్మలో ఎంతవరకు, ఆత్మలో ఈశ్వరుడిలో ఆ పరాశక్తిలో ఎంతవరకు నిలబడి ఉంటుందో అది చూసుకో, కానీ నీ శరీరం ఎక్కడ ఉందన్నది ముఖ్యం కాదు. అది భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఒక దేహం చనిపోతుంది, ఈ దేహం చనిపోయినా చావులేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, ఆ సత్య వస్తువును తెలుసుకోవడానికి, ఆ నాశనం లేని వస్తువును తెలుసుకోవడానికి ఒక విచారణ మార్గమే కాదు. నేను విచారణ మార్గం చెబుతున్నానే, ఒక్క మార్గంలోనే తెలియాలి, మిగతా మార్గాల్లో తెలియదని ఎక్కడా లేదు. ఏదో ఒక అవతార పురుషుడి యొక్క రూపాన్ని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేయొచ్చు, ఆ నామాన్ని మీరు స్మరించవచ్చు, తపస్సు చేయొచ్చు. తపస్సు అంటే తపింపజేయటం. మనస్సును సునిశ్చితంగా పరిశీలన చేస్తే మనస్సు యొక్క ప్రవృత్తి నశిస్తుంది. మనస్సుని సునిశ్చితంగా కనుక నువ్వు పరిశీలన చేస్తే, నిదానంగా నీ మనస్సులో ఏం జరుగుతుందో దాన్ని పరిశీలన చేస్తే, దాని వాండరింగ్ను, మనస్సు యొక్క వాండరింగ్ నువ్వు కనుక పరిశీలన చేస్తే, లేకపోతే మనస్సు యొక్క మూలాన్ని నువ్వు వెతుకుతూ ఉంటే, నీ మనస్సులో ఉన్న గుణాలు, నీ మనస్సులో ఉన్న ప్రవృత్తి నశిస్తుంది. నీ మనస్సులో ఉన్న గుణాలు, నీ మనస్సులో ఉన్న ప్రవృత్తి ఎప్పుడైతే నశించిందో పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. అంటే ఎవడైతే శరీరం ఉండగా ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే ఎవడైతే తన హృదయంలో ఉన్న బ్రహ్మమును తెలుసుకున్నాడో, వీడి ప్రాణం వెళ్ళి బ్రహ్మములో ఐక్యమవుతాం. మన శరీరం ఏదో రోజు మన శరీరం చనిపోతుంది. ఏంచేదంటే ఎప్పుడు కూడా మనిషి పుట్టిన తర్వాత వాడు చావు తరుముకుంటూ వస్తుంది. మనకి చావు అంటే మనకి ఎవరికి ఇష్టం లేదు, కానీ ఏ చావు తరుముకుంటూ వస్తుంది. పుట్టిన వాడిని ప్రతి వాడిని కూడా వెనకాల చావు తరుముకుంటూ వస్తుంది. చచ్చిపోయిన వాడిని పుట్టుకు మళ్ళీ తరుముకుంటూ వస్తుంది. చచ్చిపోయిన వాడు ఎక్కడో చోట జన్మించారు. అంటే ఆ చనిపోయిన వాడిని ఏమో పుట్టుకు తరుముకుంటూ వస్తుంది, పుట్టిన వాడిని మళ్ళీ ఏం తరుముకొస్తుందని చావు తరుముకొస్తుంది. అంటే పుట్టిన వాడు చనిపోవటం, చనిపోయిన వాడు పుట్టడం, ఇవన్నీ కూడా ప్రకృతి గుణాలు ఉన్నంత కాలం, రాగద్వేషాలు ఉన్నంత కాలం, ద్వంద్వాలలో ఊగిసలాడుతున్నంత కాలం, ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి బయటపడటానికి అవకాశం లేదు. అంటే పునర్జన్మ కారణాలన్నీ మన మనస్సులో ఉన్నాయి, నీ రాబోయే జన్మల కారణాలన్నీ నీ మనస్సులో ఉన్నాయి. ఆ కారణాలను బయటికి లాగి మంట పెడితే కాలి బూడిదగుతాయి. అంటే దీనికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. కేవలం మీ తెలివితేటలు సరిపోవు, మీ సాధన ఉంటే సరిపోదు, మీరు కూర్చోటాలు నుంచోటాలు ఇది ఒకటే సరిపోదు. మీ ప్రయత్నం ఉండాలి, దేవుని కరుణ ఉండాలి, ప్రాణాయామం ఎంతో కొంత ప్రాణాయామం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అంటే ఈశ్వరుని ఆరాధన చేసిన, ఈశ్వరుని సర్వత్రా దర్శించిన, ప్రాణాయామం చేసిన, సత్పురుషులు సహవాసం చేసిన, మీరు యాత్రలకు వెళ్ళినా, మీ పునర్జన్మ కారణాలు ఏవైతే మీ మానస్సులో ఉన్నాయో ఆ మానసిక ప్రవృత్తి నశిస్తేనే కానీ మన జన్మ మరణ ప్రవాహంలోంచి బయటికి రాలేము. ఆ మానసిక ప్రవృత్తి నశించాలి, ఆ మనస్సులో ఉన్న కారణం నశించాలి. ఆ కారణం నశిస్తేనే కానీ మనం తిరిగి జన్మలేని స్థితికి మనం ఎదగలేము. అంటే మన మనస్సులో ఉన్న బలహీనతలే మనకు రాబోయే జన్మల కారణాలు అవుతాయి. ఈ బలహీనతను తొలగించుకోవడానికే ప్రాణాయామం చేసిన, సత్పురుషుడు సహవాసం చేసిన, నువ్వు జపం చేసిన, యోగాన్ని అభ్యసించిన ఈ పునర్జన్మ హేతువును నశింపజేయటానికి దాని ప్రయోజనం అదే. అందుచేత నామము తపము జపం ఏ ఒకటి దాన్ని అవలంబించి పట్టుదలతో సాధన చేయగా చేయగా, అయితే ఏదైనా ఓ పని చేయాలంటే పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే హృదయం యొక్క లోతులు పెరగవు. అయితే తెలివితేటలు ఒకటే సరిపోవు. మనిషి బతకటానికి తెలివి అవసరమే. అంటే తెలివి అవసరం, ఓర్పు సహనం అవసరం. సహనం వల్ల మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క లోయలు పెరుగుతాయి. అంటే సహనం అవసరమే, తెలివి అవసరమే, పట్టుదల అవసరం, దీక్ష అవసరం. కొంతమంది ఒక పని సాధించడానికి ఈవేళ మొదలుపెట్టి రేపు వదిలేస్తారు. అటువంటి వాళ్ళు పనికి రారు. ఆత్మానుభవం అటువంటి వాళ్ళకి చైతన్యానుభవం కలగదు. వాళ్ళు మోక్ష సుఖాన్ని పొందలేరు, మోక్ష శాంతిని పొందలేరు. అందుచేత ఏం చేయాలంటే పట్టుదల అవసరం, ఓర్పు అవసరం. అంటే ఏదో చిరాకుగా కాదు. మీరు మాట మాటకి చిరాకు, మాట మాటకి పరాకు, మాట మాటకి అశ్రద్ధ కనుక మీకు వస్తుంటే మీ లోపల ఏదో దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు ఏంటో మీరు వెతికి పట్టుకోవాలి. పట్టుకి మీ సాధన చేస్తే మీ గురువు అనుగ్రహం మీకు వస్తుంది. ఆ దోషాన్ని బయటికి తీసి దాన్ని మంట పెట్టాలి. అది ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. అది కొంతమంది మాకు భక్తి ఉంటే సరిపోతుంది అంటారు. దాని అర్థం ఏంటంటే భక్తికి ముక్తి దాసి లాంటిది అటండి, భక్తికి ముక్తి అటండి, దాసి లాంటిది అటండి. అంటే ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ వచ్చి తీరుతుంది అటండి. యజమాని ఏ పని చేస్తే ఆ పని దాసి ఎలా చేస్తుందో, యజమాని కంట్రోల్లో దాసి ఎలా ఉంటుందో, అలా భక్తి చేతిలో ముక్తి ఉండవలసిందే. అంటే మనిషి కూడా నేడే విధంగా అయితే వస్తుందో, అదే ఎక్కడైతే భక్తి ఉందో ఆ భక్తి వెనకాల ముక్తి రావలసిందే. అంటే మీరు భక్తిని సాధిస్తే మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా మీకు కూడా ముక్తి వచ్చి మిమ్మల్ని వరిస్తుంది అని అర్థం. మీకు కనుక భక్తి కలిగితే ముక్తి మీకు వెంట పడుతుంది. ఆ భక్తి జపం వల్ల కలుగుతుంది. పరమేశ్వరుని చింతించగా చింతించగా మీకు ఇష్టమైన రమణ నామం, రామకృష్ణ నామం, కృష్ణ నామం, లేదా రామనామం, ఏదో మీకు ఇష్టమైన నామాన్ని మీరు తీసుకుని అతి ప్రేమగా మీరు కూర్చుని ఆ నామంతో మానసికమైన అనుబంధం పెట్టుకుంటే, ఆ రూపంతో మానసికమైన అనుబంధం మీరు పెట్టుకుంటే మీ మనస్సు పవిత్రమవుతుంది, ఆ పలచబడుతుంది, అంతర్ముఖమవుతుంది, ఆత్మాకారం చెందుతుంది. చివరికి దేవుడు ఆత్మాకారం చెందుతుంది, మీరు ఆత్మ అవుతారు. భగవాన్ అన్నారు ప్రపంచంలో ఎంత అరాజకం ఉంటే ఏమిటి, ప్రపంచంలో ఎంత అశాంతి ఉంటే ఏంటి, ప్రపంచంలో ఎంత గందరగోళం ఉంటే మీకెందుకు, నిప్పు ఎంత పెద్దదైనా మీరు ముట్టుకుంటే కారుతుంది కానీ ముట్టుకోపోతే నిప్పు కారదు. అదేవిధంగా ప్రపంచంలో ఎన్ని గొడవలున్నా మీ మనస్సు అక్కడ పెట్టబోతే ఆ గొడవలు మిమ్మల్ని ఏమి చెయ్యవు. నిప్పు ఎంత పెద్దదైనా మీరు వెళ్ళి ముట్టుకుంటే కారుతుంది కానీ ముట్టుకోపోతే కారదు అది. అదేవిధంగా ప్రపంచంలో ఎంత అశాంతి ఉన్నా, ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా మీరు వెళ్ళి అందులో కలిసిపోతే అశాంతి మీకు వస్తుంది. కానీ మీరు అందులో కలవకుండా ఈశ్వరుని కనుక ధ్యానం చేస్తుంటే ప్రపంచంలో ఉన్న అశాంతి కానీ, ప్రపంచంలో అరదలు కానీ, ప్రపంచంలో ఉన్న రాగద్వేషాలు కానీ, ప్రపంచంలో ఉన్న అల్లకూలం కానీ మిమ్మల్ని ముట్టుకోవు. మీ మనస్సు కనుక ఈశ్వరుడి యొక్క పాదాలు ఎందు లగ్నం అయితే అది ఇక్కడ. అంటే ప్రపంచంలో అశాంతి ఉందండి, ప్రపంచంలో పరిస్థితి బాగోలేదండి, అంటే మాకు భక్తి కుదరటం లేదని ఇవన్నీ వంకర మాటలు అంటున్నారు. లోపల పట్టుదల లేక, ఆ వస్తువుని పొందాలనేటువంటి ఆ కృషి లేక, మీకు ఉంపుల కోసం ప్రపంచం అలాగుందండి, ఇలాగుందండి, మా గొడవలు ఎక్కువ అయిపోతున్నాయండి, ఇవన్నీ ఉంపులు మీకు. కానీ వస్తువుని మీరు పొందాలనేటువంటి కాంక్ష కనుక మీకుంటే తప్పనిసరిగా వస్తువును మీరు పొందుతారు. ఏ వస్తువునైతే మీరు పొందాలనుకుంటున్నారో దాని ముందు ప్రేమించాలి. తర్వాత దాన్ని ప్రేమించి ప్రేమించి దాని గురించి తెలుసుకోవాలి. నేను కాంక్ష మీ హృదయాల్లో నుంచి రావాలి. ఆ వస్తువుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో వస్తువుకి తెలుస్తూ ఉంటుంది. ఆ వస్తువు మీరు ప్రేమించగా దాన్ని ధ్యానించగా ధ్యానించగా దాన్ని గమ్యంగా పెట్టుకుని దాన్ని ఉపాయంగా పెట్టుకుని దాన్ని తెలుసుకోవడానికి మీరు కృషి చేయగా చేయగా మీ హృదయంలో మీకు అది సాక్షాత్కారం అవుతుంది. ఇంకే మీ హృదయంలో ఉంది ఆ వస్తువు. ఎక్కడుంది? మీ హృదయంలోనే ఉంది. అది మీ హృదయంలోనే దర్శనమిస్తుంది. బదరీలు వచ్చిన భక్తులు ఏమన్నారు? అన్ని చూసి వచ్చాం కానీ సాక్షాత్కారం బదరీలో కానీ కాశీలో కానీ అరుణాచలంలో కానీ రామేశ్వరంలో కానీ కలగదని మాకు తెలిసింది. సాక్షాత్కారం ఏనాటికైనా ఇంకో 100 జన్మల తర్వాత కూడా హృదయంలో కలగాలి కానీ బయట కలగదన్న సంగతి మాకు యాత్రలోనే తిరిగి వచ్చిన తర్వాత తెలిసింది అన్నారు అమ్మగారు. అది అంటే అది కూడా ఉపనిషత్తులతో సమానంగా ఉంది. ఆ మాట కూడా ఎలా ఉంది? ఉపనిషత్తుల యొక్క వాక్యం, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాలు ఎలా ఉంటాయో, ఆ ఋషులు చెప్పినటువంటి వాక్యాలు ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఉంటాయో, ఉదయం ఇవాళ అమ్మగారు చెప్పినటువంటి బదరీయులు వచ్చిన అమ్మగారు చెప్పినటువంటి మాట కూడా అలాగే ఉంది. అంటే యోగము తపము జపము ఏ ఒకటి కానీ అవలంబించి పట్టుదలతో సాధన చేయగా 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 విసుగు లేకుండా చెయ్యాలి, విశ్రాంతి లేకుండా చెయ్యాలి. ఆ సాధన ఎలా చెయ్యాలి? విసుగు లేకుండా చెయ్యాలి. ఎదురు చూసినట్టు ఉండకూడదు. రావి చెట్టు చుట్టూరు తిరిగి ఇంకా సంతానం ఎప్పుడు కలుగుతుందన్నట్టు అలా ఉండకూడదు. మీరు చేసే కృషి హృదయపూర్వకంగా చేయాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు. అది ఏ రోజున రావాలో ఈశ్వరుడు ఏ రోజున మీకు ప్రసాదిస్తారో ఆ రోజున మీకు ప్రసాదిస్తాడు. తల్లి కడుపులో బిడ్డ ఉండగా ఆ బిడ్డకి తల్లి ద్వారా ఏ విధంగా అయితే ఆహారం సప్లై అవుతుందో అలాగే భక్తుడికి కూడా భగవంతుడు ఆహారం సప్లై చేస్తాడట. అంటే తల్లి కడుపులో బిడ్డ ఉండగా ఆ బిడ్డకి ఆహారం ఎక్కడి నుంచి వెళ్తాం? తల్లి ద్వారానే వెళతాంది. అదేవిధంగా భక్తుడు కూడా, నిజమైనటువంటి భక్తుడు కూడా భగవంతుడే అన్ని ఆహారాన్ని సప్లై చేస్తాడు. వాడికి ఆహారం విషయం అన్నీ చూస్తాడు. వాడికి కావలసినటువంటి అన్ని వస్తువులు కూడా భగవంతుడే సమకూరుస్తాడు. అందులో సంశయం లేదు. సంశయం పెట్టుకున్న వాడు నశిస్తాడు. సంశయం లేని వాడు ఉద్ధరింపబడతాడు. అంటే అవలంబించి పట్టుదలతో సాధన చేయగా చేయగా అదే తానవుతాడు. నువ్వు సాధన చేయగా చేయగా దేనైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అదే నీవైపోతావు. అంటే భేదబుద్ధి నశిస్తుంది. ఆ వస్తువు నువ్వు తెలుసుకునే వెంటనే నీకు భేదబుద్ధి, నీకు భేదబుద్ధి నశిస్తుంది, వేరే బుద్ధి నశిస్తుంది. ఆ వస్తువుతో నువ్వు ఐక్యం అవుతావు. ఇది సాధన వల్ల సిద్ధి కలుగుతుంది. సాధన లేకపోతే నీకు ఆ సిద్ధి కలగదు. ఆ సాధన ఎలా ఉండాలంటే జపం చేయొచ్చు, యోగం చేయొచ్చు, సత్పురుషులు సహవాసం చేయొచ్చు, నామం చేయొచ్చు. నేను ఒకడిననే విచారణ ఒకటే కాదు. అంటే శరణాగతి, శరణాగతి అంటే ఏమిటంటే శరణాగతి పొందినవాడు నా దేహం నాదే, నా మనస్సు నాదే, నా ఇష్టం నాదే, నా ఇష్టం నాదేవో దేవుడా అంటే అది శరణాగతి కాదు. నా దేహం కూడా నీదే, నా మనస్సు కూడా నీదే, నా బుద్ధి కూడా నీదే, నా యొక్క సర్వస్సు నీదే అన్నవాడు శరణాగతి చెందగలడా? కానీ ఊరికే కృష్ణ రామ అని నా దేహం నాదే, నా రాగద్వేషాలు నాదే, నా మనస్సు నాదే, నా ఆస్తి నాదే, నా పలుకుబడి నాదే, నా గౌరవం నాదే అని చెప్పేవాడు శరణాగతి ఏంటండి వాడికి? ఏ శరణాగతి అంటే నేను నా పొట్ట నాదే, నా శరీరం నాదే, నా తెలివితేటలు నాయే, నా ఆస్తి నాదే, నా గౌరవం నాదే అని అంతా ఊరికే లోపల ఇది పెట్టుకుని ఊరికే పైకి మట్టి ఊరికే మెకానికల్గా అంతానే ఇది అనుకుంటే అది శరణాగతి కాదు అయ్యా. అది శరణాగతి కాదు. ఈ దేహం నీదే, ఈ మనస్సు నీదే, ఈ గౌరవం నీదే, ఈ అగౌరవం నీదే, అన్నీ నీదే అని ఎవడైతే హృదయపూర్వకంగా ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించాడో అది శరణాగతి. శరణాగతి నిజమైన గతి. శరణాగతి వల్ల కూడా ఈ నేను నశిస్తుంది. విచారణ మార్గంలో కూడా ఈ నేను నశిస్తుంది. ఈ శరణాగతి వల్ల కూడా ఈ నేను నశిస్తుంది. దీనికి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు. నువ్వు ఈ నేను పోగొట్టుకోవాలి. ఈ నేను దేవుడికి ఇచ్చేసినా నీకు ఈ నేను కూడా వదిలిపోతుంది. ఒకవేళ దేవుడికి ఇవ్వటం నీకు ఇష్టం లేకపోతే నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి పోగొట్టుకో. నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి పోగొట్టుకుంటే అది జ్ఞాన మార్గం, దేవుడికి ఇచ్చేస్తే అది భక్తి మార్గం. ఏదో మార్గంలో మొత్తం మీద దీన్ని పోగొట్టుకోవాలి. ఏది బ్రహ్మానుభవం పొందడానికి ఏదైనా అడ్డస్తుందో దాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు వైద్యుడు ఏం చేస్తాడంటే ఎవరికున్న రోగాన్ని అనుసరించి వారికి మందిస్తాడు. అదేవిధంగా గురువు ఏమి చేస్తాడంటే ఎవరి వాళ్ళ మెంటల్ మేకప్ను బట్టి కొంతమందిని జపం చేసుకోమంటాడు, కొంతమందిని విచారణ చేసుకోమంటాడు, కొంతమందిని ధ్యానం చేసుకోమంటాడు, కొంతమందిని లేకపోతే సత్పురుషులు సహవాసం చేయమంటాడు, ఇవన్నీ చేయలేకపోతే ప్రాణాయామం చేయమంటాడు. వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తిని బట్టి చెబుతాడు. కానీ వీళ్ళ ఈ అన్ని మార్గాల యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞానమే. అంటే గురువు ఏంటంటే ఆ మనిషి యొక్క ప్రవృత్తిని బట్టి చెబుతాడు. రమణ మహర్షి గారు ఎవరైనా వెళ్ళి నేను జపం చేసుకుంటున్నానంటే సరిసరి చేసుకుంటూ దానికి మించిందే ఉంది అనేవారు. జపం చేసుకుంటున్నామంటే సరిసరి చెయ్యండి, శివ శివ అనుకోండి, రామ రామ అనుకోండి, అంతకంటే ఏం కావాలో చేసుకోండి అనేవారు ఒకటి వెళ్ళితే. ఇంకొకటి వెళ్ళి జపం చేసుకుంటున్నానంటే ఆ జపం చేసేవాడు ఎవరినో ఎప్పుడైనా చూసావా అనేవారు ఇంకొకటి. అంటే ఆ మనిషి యొక్క ప్రవృత్తిని బట్టి ప్రశ్న వేసేవారు. నీకు అర్థమవుతుంది, ఒకడేమో నువ్వు జపం చేసుకో అనేవారు, ఇంకొకటి వెళ్ళి నేను జపం చేసుకుంటే రైతు నువ్వు జపం చేసుకుంటున్నావు బాగానే ఉంది, లోపల జపం చేసేవాడు ఉండాలి కదా, నీలో ఉంటుంది చైతన్యం జపం చేయటం లేదు, నీ దేహం జపం చేయటం లేదు, ఈ దేహానికి చైతన్యానికి మధ్యకి మనస్సు వచ్చింది నీకు, అది అహంభావనను మనస్సును మరుగుటను మరుగుటను ఏదో వచ్చింది, వాడు జపం మొదలుపెట్టాడు, వా ఆ జపం చేసేవాడు ఎవడో వాడిని ఎప్పుడైనా చూసావా నువ్వు, వాడిని ఎప్పుడైనా పరిశీలించావు, వాడిని పట్టుకుంటే నీకు పీడ వదులుతుంది అన్నాడు ఇంకొకటితో. ఇదో ప్రశ్న. కొంతమంది నీ జపం చేసుకోమని చెప్పేవారు, కొంతమంది నీ జపం చేసే జపి ఎవడు, వాడు తలకాయ మీద ఒక్క మొట్టికాయ మొట్టమనవారు, ఈ జపం చేసే జపినే ఒక్క మొట్టికాయ మొట్టమనవారు, వచ్చిన వాడి యొక్క అర్హతను బట్టి ఆ వచ్చిన వాడి యొక్క యోగ్యతను బట్టి చెప్పేవారు. కొంతమంది ఎలా బతకమంటారని అడిగేవారు, చచ్చిన వాడు వరే బతుకు అనేవారు. కొంతమంది నన్ను ఎలా బతకమంటారని భగవాన్ అడిగితే చచ్చిన వాడు వల్లే బతుకు అనేవారు. అంటే చచ్చిన వాడు వల్లే బతికితే, అంటే దాని అర్థం ఏంటంటే ద్వంద్వలు లేకుండా దేహాభిమానం లేకుండా దేహాబుద్ధి లేకుండా బతికితే వాడికి జ్ఞానం కలుగుతుంది. అంటే కొంతమంది చచ్చిన వాడు వల్లే బతుకు అనేవారు, కొంతమంది ఏమన్నారంటే నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపో అనేవారు. అంటే వచ్చిన దారిని కనుక వెళ్ళిపోతే మన మూలంలోకి మనం వెళ్ళిపోతాం, అంటే మనస్సు యొక్క మూలంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే ఎవరైనా కొంతమంది వచ్చిన దారిని వెళ్ళిపోనేవారు, కొంతమంది చచ్చిన మూడో వల్లే బతుకన్నారు. చచ్చిన మూడో వల్లే బతికినా నీకు ఆత్మానభం కలుగుతుంది, వచ్చిన దారిని వెళ్ళిపోయినా నువ్వు మూలంలోకి, నువ్వు మూలంలోకి వెళ్ళిపోతావు ఎవడో నీకు తెలుస్తుంది. అది రమణ మహర్షి గారు ఆళ్ళు కూర్చున్న వ్యక్తికి ఏ మహర్షిని ఉరికే చెయ్యి అలా చూపిస్తే సరిపోతుంది, అలాగే అర్హత ఉన్నవాడికి యోగ్యత ఉన్నవాడు గురికే అలా చూపుతాడు ఆ వస్తువును అందించేస్తాడు గురువు. కానీ పిప్పటి నుంచి రమణ మహర్షి పిప్పటి నుంచి చూపించాలంటే రమణ మహర్షి వీడైనా చూపించడానికి అవకాశం లేదు. వాడు ముందు తిరువన్నమరు వెళ్ళాలి, తిరువన్నమరు వెళ్ళాలంటే తాడేపూడి గుడి వెళ్ళాలి, రైల్లో జాయిన్ అవ్వాలి, మెడ్రాస్లో దిగాలి, అక్కడి నుంచి కారు పట్టుకోవాలి, అక్కడి నుంచి తిరువన్నమరు అక్కడ బస్ స్టాండ్లో దిగాలి, అక్కడి నుంచి ఆటోలో ఆశ్రమానికి వెళ్ళి అక్కడ హాల్లోకి వెళ్ళాలి, హాల్లోకి వెళ్ళించారు నీడే రమణ మహర్షి అంటే అక్కడ అర్థమవుతుంది. అంటే మనిషి యొక్క యోగ్యతను బట్టి అర్హతను బట్టి తెలుస్తుంది. పిప్పర్లో ఉన్నవాడికి రమణ మహర్షిని చూడటం తేలిక కాదు, రమణ మహర్షి ఆళ్ళలో ఉన్నవాడికి రమణ మహర్షిని చూడటం తేలికే. అదేవిధంగా నేను అర్థం ఏంటి, నీ మనస్సులకు నీ మనస్సు పక్వానికి వస్తే, నీ మనస్సు పక్వానికి వస్తే నువ్వు పూర్వజన్మ నుంచి సాధన చేసి నువ్వు యోగ్యత కనుక సంపాదిస్తే వస్తువును ఒక్కసారి చేతితో అలా చూపించను, ఆ కంటి చూపుతో కూడా నీకు వస్తువును చూపించవచ్చు, ఒక మాట వల్ల కూడా ఒక వస్తువును చూపించవచ్చు. కానీ నీలో పక్వత రాకపోతే, నీలో మెచ్యూరిటీ కనుక రాకపోతే, నీకు యోగ్యత కనుక రాకపోతే పిప్పటి నుంచి తిరువన్నామలై తోరుకెళ్ళినట్టు ఉంటుంది. అంటే మనస్సు పక్వానికి వస్తే హాల్లో ఉన్న మనిషిని చూపించినట్టుగా ఉంటుంది, మనస్సు పక్వానికి రాకపోతే పిప్పటి నుంచి తిరువనమైనటువంటి దారి చూపించి ఏ ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న మనిషిని చూపించడం, ఇక్కడ నుంచి అక్కడికి పంపి చూపించడం అంత కష్టం. మనస్సు పక్వ ఉండటానికి మనస్సు పక్వానికి లేకపోవడానికి అంత అంత తేడా ఉంది. అంటే మీరు బాగా మొగ్గాలి, పుర్ల పుర్లగా ఉండకండి, చేదు చేదుగా ఉండకండి, తిజిగా ఉండండి. అంటే మీ మనస్సు బాగా మెచ్యూరిటీకి రావాలి, బాగా మొగ్గాలి. అల్పబుద్ధి స్వల్ప బుద్ధి పనికిరాదు, తేలిక బుద్ధి పనికిరాదు, దీనికి ఆ లోతైన బుద్ధి ఉండాలి, వివేకవంతమైన బుద్ధి ఉండాలి. మీకు అర్థమవుతుంది, ఒక ఆ బుద్ధికి సమగ్రత ఉండాలి, అన్ని కోణాలు వికసించాలి, అక్కడ అన్ని కోణాలు వికసించాలి. అంటే పాక్షిక బుద్ధి పనికిరాదు, ఆలోచనలో సమగ్రత ఉండాలి, ఆలోచనలో నిదానం ఉండాలి, ఆలోచనలో లోతులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ వస్తువు మీకు తెలియబడదు. నీకు తెలుస్తుందా నీకు తెలియకపోయినా, అంతటా ఉన్న వస్తువే నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉన్న వస్తువే అంతటా ఉంది, శక్తి అంతటా ఉంది, అంతటా ఉన్న శక్తి నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉన్న శక్తి అంతటా ఉంది, అంతటా ఉన్న శక్తి నీ హృదయంలో ఉన్న శక్తి వేరు కాదు. నీ హృదయంలో ఉన్న శక్తి నీవు అనుభవంలోకి తెచ్చుకున్నాక, దాన్ని సాక్షాత్కరించుకున్నాక అదే ఇది ఇదే అది అనే సంగతి నీకు తెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడన్న సంగతి నీకు తెలిసినా నీకు తెలియకపోయినా దేవుడు ఉన్నాడు, నీకు తెలియనంత మాత్రం చేత ఉన్న దేవుడు ఎక్కడికి పోవడం. అంటే నీకు భగవంతుడు ఉన్నాడని తెలిసినా తెలియకపోయినా ఉన్నాడు. ఈ ప్రపంచంతో ఒక శక్తి వ్యాపించి ఉంది, ఆ శక్తి వ్యాపించడం వల్ల అసలు ప్రపంచం ఉందన్న సంగతి నీకు తెలుస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మబ్బు ఉంది, ఆ మబ్బు ఉన్నప్పుడు మనకు సూర్యుడు కనపడ్డం, ఆ సూర్యుడు కనపడి ఎవరు కనిపిస్తున్నారు, మబ్బే కనిపిస్తుంది. మబ్బు ఉన్నప్పుడు సూర్యుడు కనపడ్డు, కానీ ఎవరు కనిపిస్తున్నారు, మబ్బు కనిపిస్తుంది. ఆ మబ్బు వెనకాల ఎవరున్నాడు, ఆ సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడి వెలుతురు వల్ల ఈ మబ్బు కనిపిస్తుంది, ఎవరు వెలుతురు వల్ల మబ్బు కనిపిస్తుందో ఆ వెలుతురు ఉన్న సూర్యుడిని లేడని నువ్వు అంటున్నావు. ఒక పరాశక్తి ఈ భూమి అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉంది, ఆ పరాశక్తి వ్యాపించడం వల్ల నీకు ఈ సృష్టి అనేది నీ కళ్ళకు కనిపిస్తుంది. అంటే ఈ సృష్టి నీకు కనిపించడానికి ఏ శక్తి కారణమో నీకు తెలియకపోవడం, ఆ శక్తి నువ్వు లేదనుకుంటున్నావు. నీకు ఆ మేఘం కనిపించడానికి ఆ మేఘం వెనకాల ఉన్న సూర్యుడి వెలుతురన్న సంగతి నీకు తెలియక సూర్యుడు లేడు, సూర్యుడు లేడు, మేఘం ఒకటి ఉందా అంటే ఎటు ఉండదు. ఈ ప్రపంచం ఒకటి ఉంది, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్న శక్తి లేదంటాం కూడా అటువంటిదే. అంతర్ధామన్న వస్తువుని తెలుసుకోవడానికి సాధన అక్కర్లేదు. ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఏ బలహీనత నీకు అడ్డొస్తున్నాయో ఆ బలహీనతను తొలగించుకోవడానికి నీ సాధన. అంటే పూర్వజన్మల్లో నువ్వు తెలియక, నీ పూర్వజన్మల్లో నువ్వు తెలిసి తెలియని పనులు చేశావు, నీ స్వరూపానికి దూరం అయ్యే పనులు చేశావు, అదే నీ బుద్ధిలో బీజాలుగా పడి ఉన్నాయి. మనస్సు హృదయం గతం అవటానికి ఈ బీజ బుద్ధిలో ఉన్నటువంటి కర్మ బీజాలు నీకు అడ్డొస్తున్నాయి. అయితే నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ అలవాట్లు, నీ బలహీనతను తొలగించుకోవడానికి సాధన, కానీ హృదయంలోని వస్తువుని కనిపెట్టడానికి నువ్వు సాధన అక్కర్లేదు. నీకు తెలియకపోయినా దేవుడు ఉన్నాడు, తెలుసున్నా దేవుడు ఉన్నాడు, తెలియకపోతే దుఃఖం వెంటాడుతుంది. తెలిసి ఉంటే నువ్వు సుఖపడతావు. ఒకవేళ హృదయంలో ఉన్న దేవుడు నువ్వు తెలుసుకోలేవు అనుకో, నేను దుఃఖం వెంటాడుతుంది. ఒకవేళ తెలుసుకుంటే సుఖీ అవుతావు, తెలుసుకుంటే సుఖీ అవుతావు. తెలియకపోతే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలియకపోతే, శరీరం నువ్వు ధరించినా ఏ లోకంలోకి నువ్వు వెళ్ళినా మనిషి కూడా నీడ ఏ విధంగా అయితే వస్తుందో నీ జీవుడు కూడా దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. దుఃఖంలోంచి నువ్వు బయటపడలేవు. ఇంతలో ఏమీ లేదు, నీ హృదయంలో ఉన్న వస్తువు ఉంది, నీకు తెలుసున్నా వస్తువు ఉంది, తెలియకపోయినా వస్తువు ఉంది. తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది, అశాంతి వెంటాడుతుంది, ఆందోళన వెంటాడుతుంది. నువ్వు చేసిన ప్రతి పనికి నీ చేత సమాధానం చెప్పిస్తుంది. నువ్వు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నిన్ను తరిమి నువ్వు చేసిన పనికి నీ చేత సమాధానం చెప్పిస్తుంది. ఈ ప్రకృతి గుణాలను దాటి పోగొట్టుకుని హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకున్నావా, అప్పుడు నేను కర్మ ఏమి అంటే కర్మ సిద్ధాంతం నేను అంటదు. అప్పుడు ఏమవుతావు నువ్వు, సుఖీ అవుతావు. నువ్వు కాని గొడవలు వదులుకుంటే పైన నీ తోసి వేస్తూ తాను ఉన్నట్లు ఉంటాడు. నువ్వు కాని గొడవలను వదులుకుంటే అప్పుడు నువ్వు ఏది అవును అది నీకు ఆ ఈశ్వరుడు నీకు తానుగా వ్యక్తం అవుతాడు. నీకు అక్కర్లేని గొడవలు వదులుకో, యూస్లెస్ గొడవలన్నీ వదులుకో. ఒక ఆత్మను గురించి తప్పించి మిగతా విషయాలు మిమ్మల్ని చింతించమని ఎవరు అడుగుతున్నారు అన్నారు భగవాన్. ఆత్మ ఒక ఆత్మను గురించి తప్పించి, ఒక భగవంతుని గురించి తప్పించి, చైతన్యాన్ని గురించి తప్పించి మిగతా విషయాలను మిమ్మల్ని ఆలోచించమని ఎవరు మిమ్మల్ని అడుగుతున్నారు? ఎవరు మిమ్మల్ని అడగటం లేదు. మీలో ఉన్న మాయ, మీలో ఉన్న దోషమే ప్రకృతి గుణాలు గురించి ఆలోచింపజేస్తుంది, కానీ భగవంతుని మిమ్మల్ని అడగటం లేదు. భగవంతుని ఇతర భావన లేకుండా, ఇతర విషయాలను చింతించకుండా సతతం తన్నే చింతించమని అడుగుతున్నాడు. అన్య చింతన లేకుండా అనన్య చింతన చేయమంటున్నాడు. అన్య భావన లేకుండా అనన్య భావనతో ఉండమని అడుగుతున్నాడు. మరి తన్నే భావన చేయనప్పుడు, తన్నే భావన చేయమని అడిగినప్పుడు ఇతర భావనలు చింతించమని నిన్ను ఎవరు అడుగుతున్నారు? నిన్ను ఎవరు అడగటం లేదు. నీ బలహీనత వల్ల నువ్వు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నావు. నువ్వే వచ్చేది నువ్వు కాదు, పోయేది నువ్వు కాదు, వచ్చేది పోయేది నువ్వు కాదు. గాఢ నిద్రలో ఒక నేను ఉంది, గాఢ నిద్రలో ఒక నే ఆ నేనే నిజమైన నేను. ఆ గాఢ నిద్రలో ఉన్న నేనే అదే ట్రూ అయ్యి, అదే ఆ స్లీపింగ్ అయ్యే నిజమైన నేను. నీకు ఎన్నో సమస్యలు ఇప్పుడు ఉండొచ్చు, కానీ గాఢ నిద్రలో ఏ సమస్యలు లేవు. గాఢ నిద్రలో ఏ సమస్యలు లేవు. ఈ సమస్య నీ సమస్యలు కానీ, నీ ఆందోళనలు కానీ, నీ దుఃఖాలే కానీ, నీ భవిష్యత్తు జన్మలు కానీ, నీ వికారాలు కానీ, నీ అలవాట్లు కానీ మనస్సు కంటే వేరుగా లేవు. ఏం లాజిక్గా చూడండి. ఇక్కడ నీకు అనేక బలహీనతలు ఉండొచ్చు, లేకపోతే నీకు అనేక గొప్పలు ఉండొచ్చు, నీకెన్నో అధికారాలు ఉండొచ్చు, నీకెన్నో గౌరవాలు ఉండొచ్చు, అగౌరవాలు ఉండొచ్చు, మీ రాబోయే జన్మలకి అనేక కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ మీ మనస్సు కంటే వేరుగా లేవు. ఇవన్నీ మనస్సులోనూ ఉన్నాయి. మనస్సులోంచి వీటిని విడదీసి మీరు చూడలేరు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. కాబట్టి మనస్సు నశిస్తే ఈ వికారాలు కూడా నశిస్తాయి. నువ్వు పాత చొక్కాలను వదిలేసి కొత్త చొక్కాలు ఎలా వేసుకుంటున్నావు, పాత చీరలను వదిలేసి కొత్త చీరలను ఎలా వేసుకుంటున్నావు, అదేవిధంగా జీవుడు కూడా పాత దేహాలను వదిలేసి కొత్త దేహాలను వేసి తిరుగుతున్నాడు అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలు. మనిషి ఏ విధంగా అయితే చిరిగిపోయిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను వేసుకు తిరుగుతున్నాడు, అదేవిధంగా జీవుడు కూడా పాత దేహాలను వదిలేసి ఆ కొత్త దేహాలను వేసుకు తిరుగుతున్నాడు ఆ జీవుడు. ఆ జీవుడు తన మూలాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడు అప్పుడు దేహాన్ని ధరించవలసిన పని లేదు. దేహం ఉన్నవాడికి బట్ట కానీ దేహం లేనివాడికి బట్ట ఏంటండి? అది దేహం ఉన్నవాడు బట్ట కట్టుకోవాలి. అలా దేహం లేనివాడికి బట్టతోటి పనేముంది? దేహం లేనివాడికి బట్టతోటి ఆ పనే లేదు. అదేవిధంగా జీవలక్షణాలు లేనివాడికి పుట్టుకతోటి పని లేదు. జీవలక్షణాలు లేని వాడికి పుట్టుకతోటి పని లేదు. జీవలక్షణాలు అంటే వాడికి దేహం వస్తుంది, దేహం వస్తే బట్ట కట్టుకోవాలి. అంటే భగవంతుడు ఏమి చెప్పాడు? దేహానికి బట్ట ఎటు ఉండదు, జీవుడికి కూడా దేహం అటు ఉండదు. అదే జీవుడు దేహాలు మారుతూ ఉంటాయి, అదే దేహం. బట్టలు ఎన్ని మారిపోయినాయో మనకి చిన్నతనంలో తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక శ్మశానానికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని బట్టలు మార్చాము మనం, ఎన్ని పాత బట్టలు పోయినాయో, ఎన్ని కొత్త బట్టలు వచ్చినాయో. అంటే మన అరగత లేకపోతే, యోగ్యత లేకపోతే గురువు చెప్పిన మనం కొంతమంది భగవాన్ చెప్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. ఈ మాటలు అసత్యాలని మీరు అనుకోకండి. మన మనస్సు పరాగం అంటే మనకు వస్తువు ఎదురుకుండా మన కళ్ళకు కనపడదు. మీరు ఎప్పుడు మీరు ఇంటికాడ చూడండి, మీ మనస్సు ఎప్పుడైనా పరాగం ఉందనుకోండి, మీ కళ్ళకు ఎదురుకుండా వస్తువు కూడా మీకు కనపడదు. కారణం చేసి మనస్సు అక్కడ లేదు. అంటే కొంతమంది కళ్ళు ఉండి కూడా చూడలేరు, చెవులు ఉండి కూడా వినలేరు. మీ మైండ్ కనుక అక్కడ ప్రజెన్స్ లేకపోతే, మీ మైండ్ కనుక ప్రజెంట్లో లేకపోతే కొంతమంది కళ్ళు ఉన్నాయి కానీ చూడలేరు, చెవులు ఉన్నాయి చూడలేరు. మీకు యోగ్యత లేనప్పుడు కళ్ళున్నా ఒకటే, కళ్ళు లేకపోయినా ఒకటే, మీరు వస్తువు మటుకు చూడలేరు. మన మనసు పరాగ్గా ఉన్నప్పుడు మన కళ్ళు ఎదురుకుండా వస్తువు కూడా మాకు కనపడదు. మీ ఇంటికాడ కూడా మీకు అటువంటి అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మన మనస్సు పరాగ్గా ఉన్నప్పుడు గురువు ఏదైనా చెప్పినా మన చెవుల్లో మాట పడదు. ఇంకేంటి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈ చావులు అనేక చూస్తున్నాం, పుట్టుకలు అనేక చూస్తున్నాం. ఈ పుట్టడాలు, ఈ శరీరం పుడుతుంది, పెద్దదవుతుంది, ముసలిదవుతుంది, చనిపోతుంది. ఆ చనిపోయిన తర్వాత జీవుడు మళ్ళీ కొత్త దేహాన్ని ధరిస్తాడు. వాడి వికారాలు, వాడి వికారాలు వ్యక్తం అవడానికి శరీరం లేకుండా, వాడి కామక్రోధాలు కానీ, వాడి రాగద్వేషాలు కానీ, వాడి ఇచ్చుదగ్గులు కానీ, శరీరం లేకుండా, మ్యాటర్ లేకుండా స్పిరిట్ వ్యక్తం కాదు. మ్యాటర్ లేకుండా స్పిరిట్ వ్యక్తం కాదు. అయితే వాడికి దేహం లేకపోతే వాడి గుణాలు వ్యక్తం అవడానికి అవకాశం లేదు. అంటే నీ లోపల ఉన్న వస్తువు. అంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ ఇక్కడ చూడండి. మీరు మీ ఇంటికాడి మీరు రాత్రులు నిద్రపోతారు, నిద్రపోయిన తర్వాత రాత్రులు మీకు అనేక స్వప్నాలు వస్తాయి. మీరుకు వచ్చిన తర్వాత మీ శరీరం మంచం మీద ఉంటుంది. నేను ఎక్కడెక్కడో తిరిగి వచ్చాననుకున్నాను, ఎక్కడ లేదు, నేను ఉన్న చోటనే ఉన్నానని మీకు అనిపిస్తుంది మీరుకు వచ్చాక. అదేవిధంగా లోపల ఉంటుంది మీకు ఆత్మానుభవం కలిగాక, మీ హృదయంలోటువంటి ఆ చావు లేని వస్తువు మీకు తెలిసాక. ఎన్నో జన్మలు ఎత్తాం అనుకున్నాను, తిప్పర్లో పుట్టాం, కేశవరంలో పుట్టాం, రాజమండ్రిలో పుట్టాం, అమెరికాలో పుట్టాం, కేశవరంలో పుట్టాం, ఎక్కడెక్కడో 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 మద్రాసులో పుట్టాం, హైదరాబాద్లో పుట్టాం, ఎక్కడ ఎన్ని చోట్ల పుట్టాం, ఎన్ని చోట్ల చచ్చిపోయామని మీకు మీకు అనిపించింది అంతా అదంతా స్వప్నం. ఇవన్నీ స్వప్నమే. పుట్టడాలు నిజం కాదు, చావు చచ్చిపోవటాలు నిజం కాదన్న సంగతి మీ హృదయంలోని వస్తువు అనుభవంలోకి వచ్చాక మీకు స్పష్టంగా మీకు ప్రత్యక్షం అవుతుంది. అది అంటే రాత్రి స్వప్నాలు వచ్చిన తర్వాత మెదుకు వచ్చిన వెంటనే ఈ స్వప్నాలు నిజం కాదు, నేను తిప్పట్లోనే ఉన్నాను, ఎక్కడికో తిరిగాను నువ్వు ఎలా అనుకుంటావో. అలాగే నీ చావులు నీ పుట్టుకలు మీకు బ్రహ్మానుభవం కలిగాక నీ హృదయంలో ఉన్న ఆత్మానుభవం కలిగింటారు. నీ చావులు పుట్టుకలు కూడా నిజం కాదు, ఎక్కడో మెడ్రాసులో పుట్టాను అనుకున్నాను, బొంబాయిలో చనిపోయాను అనుకున్నాను, ఇన్ని వేలాది ఇన్ని వేలు జన్మలు కూడా ఇది నిజం కాదు. ఆ పుట్టుకలు, ఆ చావులు, ఆ ముసలతనాలు, ఆ వికారాలు, ఆ సంసార బాధలు నిజం కానే కాదు, అవన్నీ స్వప్నం మాత్రం అనే సంగతి నీకు హృదయంలో ఉన్న ఆ సత్య వస్తువు, ఆ సత్య పదార్థం అనుభవంలోకి వచ్చాక నీకు వ్యక్తమవుతుంది. జ్ఞానం కలిగే అవకాశం నాకు చావు లేదు పుట్టుక లేదు అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఎంత స్పష్టంగా చెబుతున్నారండి, ఎంత డైరెక్ట్ గా నీకు అప్పీల్ చేస్తున్నారు. ఏం ఇండైరెక్ట్ గా చెప్పటం లేదు, ఇంత సరళంగా చెబుతున్నారు, సూటిగా చెబుతున్నారు, అస్పష్టంగా చెప్పటం లేదు. చెప్పే విషయాన్ని హేతువాదంతో చెబుతున్నారు, స్పష్టంగా చెబుతున్నారు. అథారిటీ ప్రమాణం పెట్టుకు అథారిటీగా చెబుతున్నారు. ఆ చెప్పి దేనితో వంకర వంకరగా చెప్పటం లేదు, సూటుగా చెబుతున్నారు. అర్హత ఉన్న వాళ్ళు పట్టుకోండి, అర్హతలేని వాళ్ళు దండపడకండి, అర్హత లేని వాళ్ళు అర్హత సంపాదించండి. యోగ్యత ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, యోగ్యత లేని వాళ్ళు కంగారు పడకండి, ఆ యోగ్యత సంపాదించడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది పుట్టుకతోటి ధనవంతులు ఉంటారు, కొంతమంది వాళ్ళు పుట్టుకతోటి ధనవంతులు కాకపోయినా వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ధనవంతులు అవుతారు. అంటే అందరూ పుట్టుకతోటి జ్ఞానులు ఉండరు, మీరు కష్టపడి సాధన చేసుకుని జ్ఞానం సంపాదించండి. మనకి కళ్ళు మూయటం తేలికే, కానీ మనస్సు అనే కళ్ళు మూయటం అంత తేలిక కాదు. ఇలా కళ్ళు మూసుకొని అంటే అందరూ తేలిగ్గానే కళ్ళు మూసుకుంటారు. మీ మనస్సు అనే కన్ను మూయండి, మీకు జ్ఞానం కలుగుతుందంటే ఆ మనస్సు అనే కన్నుని మీరు మూయలేరు, దానికి సాధన అవసరం. ఈ భౌతికమైన నేత్రాలు మూయమంటే తొందరగా మూయగలం, ఈ భౌతికమైన నోరు మూయమంటే తొందరగా నోరు మూయగలం, కానీ మనస్సు నోరు మూయించడానికి, మనస్సు యొక్క నేత్రం మూయించడానికి అంత తేలిక కాదు. నీ మనస్సు నేత్రం, నీ మనోనేత్రం ఎప్పుడైతే మూయబడిందో, నీ మనస్సు యొక్క నోరుకి ఎప్పుడైతే మూతపడిందో, అది అప్పుడు అంతర్ముఖం అవుతుంది, చైతన్య స్రవంతుడు ఐక్యం అవుతుంది. ఈ భౌతికమైన నేత్రాలు మూసినంత తేలిక కాదు మనోనేత్రం మూయటం. అన్ని సాధనలు, ఏ సాధన చేసినా, ఎక్కడ మొదలుపెట్టినా, అన్ని విచారణ మార్గంలోనే మూయాలి అని మీరు అప్పుడప్పుడు అక్కడక్కడ అంటున్నారు. ఈ ప్రశ్న వేసేవాడు సాగదీస్తున్నాడు, ఈ ప్రశ్న వేసేవాడు సాగదీస్తున్నాడు. మీరు టాప్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ విచారణ మార్గానికి ఇస్తున్నారు. మిగతా మార్గాలు మమ్మల్ని కాదంటం లేదు, మిగతా మార్గాలు ఖండించడం లేదు. మీరు వచ్చింది ఉద్ధరించడానికి వచ్చారు, కానీ ఖండించడానికి ఈ భూమి మీదకి మీరు రాలేదు. అన్ని మార్గాల గురించి చెబుతూ చెబుతూ విచారణ మార్గం గొప్పదనని ఎత్తి చూపిస్తున్నారు. ఏ మార్గం వచ్చినా విచారణ మార్గంలో ఐక్యవలసిందే. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా వచ్చేవరకు జ్ఞానం కలగవలసిందే. జ్ఞానం లేకపోతే శాంతి లేదు, మోక్షం లేదు అని అంటున్నారు. ఎవరు ఈ మార్గంలో ప్రయాణం చేసినా జ్ఞానాన్ని సంపాదించవలసిందే. చెప్పి చెప్పి చివరికి జ్ఞానం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ జ్ఞానం కూడా నేను అడిగితేనే కానీ అది రాదని మీరు చెబుతున్నారు. అన్ని మార్గాలు విచారణ మార్గంలో, అన్ని నదులు వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తాయో అదేవిధంగా అన్ని మార్గాలు విచారణ మార్గంలో కలవలసిందే, విచారణ మార్గం దగ్గర రావలసిందే అని మీరు అంటున్నారు అన్నాడు పుచ్చుకుడు. అప్పుడు నేనేమని విచారణ వేదాంతులు అన్నిటికీ మొదలు చివరను అంచేది నేనే కాదంటలేదు. మొత్తం మీద నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ నేను నువ్వు పోగొట్టుకోవాలి. నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయొచ్చు, నీకు ఇష్టమైన మార్గంలోనే ప్రయాణం చేయి. అంటే ఒక మార్గం ఎక్కువ కాదు, ఒక మార్గం తక్కువ కాదు. పూర్వజన్మలో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసామో ఆ మార్గం ఈ జన్మలో మనకు తేలిగ్గా ఉంటుంది. భగవంతుడు స్వామివారు వాసుదేవ స్వామివారు ఏమని చెప్పారంటే, అన్ని మార్గాలు నా దగ్గరికి వస్తాయి. ఏమని చెప్పారు, అన్ని మార్గాలు నా దగ్గరకు వస్తాయండి, ఆయన శరీరం దగ్గరికి వస్తాయని కాదు, ఆయన ఉపాధి దగ్గరికి వస్తాయని కాదు, అన్ని మార్గాలు చైతన్యంలోనే ప్రవేశిస్తాయి. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా వాళ్ళందరూ చైతన్యంలోనే ఐక్యమవుతారని చెబుతున్నాడు. అంటే ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయమనే భగవాన్ చెబుతున్నారు. కానీ ఎవరిని బలవంతం పెట్టి, బలవంతం పెట్టే అలవాటు ఆయనకి లేనే లేదు. కానీ విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం, అందరూ జ్ఞానం తెలుసుకోవాల్సింది. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీకు జ్ఞానం కలగాలి. అంటే మీ ఇంట్లో కూరలు ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో పొయ్యి ఉందనుకోండి, నీళ్లున్నాయనుకోండి, ఎన్ని ఉన్నప్పటికీ నిప్పు లేకపోతే వంట అవదు. ఎన్ని ఉన్నప్పటికీ మీ ఇంట్లో కూరలున్నా పొయ్యున్నా నీళ్లున్నా ఎన్ని ఉన్నా నిప్పు లేకపోతే వంట అవదు. అదేవిధంగా మీకు ఎన్ని మార్గాలు ఎన్ని సాధన చేసినప్పటికీ చివరికి జ్ఞానం లేకపోతే మీకు మోక్షం రాదు. దిస్ ఇస్ మై సెల్ఫ్, ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు. ఇతర మార్గాల్లో కొంచెం భేదబుద్ధి ఉంటుంది. ఆ జ్ఞాని అయిన తర్వాత వాడికి భేదబుద్ధి నశిస్తుంది. భేదబుద్ధి నశించకపోతే వాడికి బ్రహ్మానుభవం కలగదు. నీ అహంకారంలో భేదాలు ఉన్నాయి, నీ మనస్సులో భేదాలు ఉన్నాయి, కానీ నీ లోపం ఉంటుంది, బ్రహ్మంలో భేదం లేదు. భేదబుద్ధి నశిస్తేనే కానీ బ్రహ్మం ఎరుకు పడదు. అంటే జ్ఞాన మార్గం ఎవరు ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసిన జ్ఞానం సంపాదించాలి. ప్రత్యక్షంగా మీకు మోక్షానికి వెళ్ళాలంటే ఆ జ్ఞానం వల్లే మీరు మోక్షానికి వెళ్ళారు. కానీ జ్ఞానం లేకపోతే మీకు మోక్షం కలగదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడికి ఈశ్వరుడు ప్రత్యక్షంగా అనుభవం అవుతాడు. దేవుడు ఉన్నాడో లేడు, దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఆ దేవుడు నిజంగా ఉన్నప్పటికీ వాడు నీకు అనుభవం లేకపోతే వాడి వల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఇది క్యాష్ బేరం కానీ అరువు బేరం కాదు. ఇది క్యాష్ బేరం, ఇది అరువు బేరం కాదు. స్టేట్ బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి, నీ జేబులో 1 రూపాయి లేదు, దానివల్ల స్టేట్ బ్యాంకులో ఉన్న డబ్బు వల్ల నీకు ఉపకారం ఏమిటి? అదేవిధంగా దేవుడు ఉన్నాడు 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 అని అనుకోవచ్చు. ఆ ఉన్నాడు ఉన్నాడు అనుకున్నాడు పరోక్షంగా ఉన్నప్పుడు, నీకు అనుభవం లేకినప్పుడు, వాడు నీకు ప్రత్యక్షం కానప్పుడు వాడి వల్ల నీకు ఉపకారం ఏమిటి? వాడి వల్ల నీకు ఉపకారం ఏమిటి? నీకు ప్రత్యక్షంగా ఉన్న వస్తువు వల్ల నీకు ఉపకారం ఉంది, కానీ నీకు పరోక్షంగా ఉన్న వస్తువు వల్ల నీకు ఉపకారం లేనిలే. ఏ వస్తువు అయితే నాకు ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నానో దానివల్ల నాకు ఉపకారం ఉంది, దానివల్ల నాకు శాంతి ఉంది, దానివల్ల నాకు సుఖం ఉంది. కానీ పరోక్ష వస్తువులో నాకు సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ జ్ఞానం కానీ లేనే లేదు. వంట వండటానికి నిప్పి అంత ముఖ్యం, మోక్షం పొందడానికి కూడా జ్ఞానం అంత ముఖ్యం. నీకు బియ్యం ఉన్నా కూరలున్నా కొండ ఉన్నా నీళ్లున్నా అన్నీ ఉన్నా నిప్పు లేకపోతే వంట అవ్వదు. అదేవిధంగా నీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, నీకు ఎన్ని యోగాభ్యాసాలు చేసినప్పటికీ ఆ భేదబుద్ధి కనుక నీరు నశించకపోతే, జ్ఞానం కలగకపోతే నీకు మోక్షం కూడా కలగదు. ప్రత్యక్ష సాధనం, ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్షంగా నీకు మోక్షాన్ని పట్టిస్తుంది. భగవంతు యొక్క స్వరూపాన్ని నువ్వు పొందాలంటే జ్ఞానం లేకుండా నువ్వు పొందలేవు. అంచేత అన్ని మార్గాలు జ్ఞానంలో కలవాలి, జ్ఞానంలో ఐక్యం అవ్వాలని నేను చెబుతున్నాను. విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గమే. ఆత్మసత్యం జగత్తు నిజ్య నోడుతుంటాం అనుకో, దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. ఈ నేను అని అంటున్నావు, నేను అనే భావన, నేను అనే తలంపు, నేను అనే బుద్ధి, ఆ నేననే మొదటి తలంపు యొక్క మూలంలోనే ఆత్మ ఉంది. దీన్ని ఈ నేననే తలంపుని పట్టుకుని ఈ నే విచారణ చేసి ఇతర తలంపును పోగొట్టుకుని అన్ని తలంపులకి మూల తలంపు నేననే తలంపు, ఆ ఇతర తలంపులు కూడా వదిలే ఈ నేననే తలంపుకి అన్ని తలంపులకి ఏ మూల తలంపుకు వస్తానో ఆ మూల తలంపును పట్టుకో. ఆ మూల తలంపు మూలం తెలియకుండా నీకు దేనిడు ఎవడు, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్నిసార్లు నువ్వు శ్మశానానికి వెళ్ళినా, ఎన్నిసార్లు నువ్వు తల్లి గర్భంలో జన్మించినా, ఆ మూల తలంపు యొక్క మూలం తెలియకపోతే నీకు ఈశ్వరుడు కూడా అనుభవంలోకి రాడు. ఒకవేళ ఈశ్వరుడు కల ఉన్నాడే అనుకో, ఉంటే మటుకు నీకు అనుభవంలో లేకపోతే దాని తాలూకు సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ నీకు ఎలా తెలుస్తుంది? నోడితోటి దేవుడు ఉన్నాడని చెప్పినా ఒకటి, దేవుడు లేడని చెప్పినా ఒకటి. ఆ దేవుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా దేవుడు గురించి తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి వాడు గురించి తెలియదు. ఊరికే దేవుడికి సంబంధించిన అనుభవం లేకుండా ఉన్నాడు ఉన్నాడని గ్రామ్ ఫోన్ రికార్డు లాగా పలికినంత మాత్రం చేత నీకు అశాంతి నీకు దొరకదు. ఒకవేళ ఉన్నాడే అనుకో, ఆ పరోక్షంగా ఉన్న వాళ్ళ వల్ల నీకు సుఖం ఏంటి, దాన్ని ప్రత్యక్షంగా నీ వృధములు అనుగ్రహించాలి. నీ దేహం ఎంత నిజమో, ఈ తిప్పర ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, నీ కళ్ళకు కనిపించే దేవుళ్ళు కూడా అంతే నిజం. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాంటే నీ మూలతలంపు యొక్క మూలంలో దేవుడు ఉన్నాడు. అన్ని తలంపులకు ఒక మూలతలంపు నీలో ఉంది. ఆ మూలతలంపు యొక్క మూలంలో నీ చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎప్పుడైతే మూలతలంపు యొక్క మూలం తెలుసుకున్నావు, నీకు ఆత్మానుభవం కలుగుతుంది. ఆ అనుభవాన్ని పొందటానికి నువ్వు ప్రయత్నం చేసి ఆత్మసత్యము జగత్తు నిజనంలోడితో చెప్పినంత మాత్రం చేత నీకు ప్రయోజనం లేని లేదు. నోడితో చెప్పినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. తిప్పటిలో వారికి ఎంత డబ్బు ఉంది, వీరికి ఎంత డబ్బు ఉంది, వారికి ఈ పదవులు ఉన్నాయి, వారికి ఆ పదవులు ఉన్నాయి చెప్పడం, నీ నోట్లో గేమ్ వస్తారా, నీ నోట్లోకి వచ్చేది ఏదో నువ్వు చూసుకో. ఈ జనాభా లెక్కలు కూడా నీకెందుకు, వారికి ఎంత ఉంది, వీరికి ఎంత ఉందా, ఆ గొడవలు నీకెందుకు, నువ్వు పొందవలసింది నువ్వు పొందవు, నువ్వు పొందవలసిందేదో ఆ పొందు. ఎవరికో జ్ఞానం ఉంటే నీకేం కలిసి వస్తుంది, నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించు. ఎవరికో డబ్బు ఉంటే నీకేం వస్తుంది, ఆ 4 రూపాయలు నువ్వు సంపాదించుకో. ఇతరుల గొడవ నీకెందుకు, నువ్వు వచ్చిన పని చూసుకో. కొంతమంది కబుర్లు చెబుతూ ఉంటారు, ఆ కబుర్లో వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. ఆ కబుర్లో ఇప్పుడు ఆడు బాగుపడతారంటే ఆడు బాగుపడరు, మన బాగు చేస్తారంటే మనల్ని బాగు చేయరు. అంటే కృష్ణుడు కూడా చెప్పాడు, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన కోరికలతో నీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్ అండ్ వెయిన్ యాక్షన్స్, వీటిని చెప్పి నీ టైమ్ని వేస్ట్ చేసుకోవద్దు. కాలస్వరూపంలో భగవంతుడు ఉన్నాడు. నువ్వు కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే దేవుణ్ణి దుర్వినియోగం చేస్తున్నట్టు లెక్క. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదనుకో, జరిగిపోయిన రాత్రులు రమ్మంటే రావు. మీరు 10 రూపాయలు బాగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏదైనా కొంత ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన రోజులు రమ్మంటే రావు. మీకు ఇప్పుడు మీకు 60 సంవత్సరాల వయసు ఉందనుకోండి, మళ్ళీ నేను 10 సంవత్సరాలు అమ్మాయికి అయిపోతే బాగుందని అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. మీరు అర్థమవుతుంది, 10 రూపాయలు పోతే మళ్ళీ మీరు సంపాదించుకోవచ్చు, మీ ఆరోగ్యం ఏదైనా కొంత పాడైతే మళ్ళీ మందులు వాడి ఆరోగ్యాన్ని పొందు, మళ్ళీ కాలం మటుకు వెనక్కి రాదు. అదే మీ జరిగిపోయిన గొడవలన్నీ వదిలేయండి, మీ ఎదురుకుండా మీ వర్తమాన కాలాన్ని మీరు సజీవంగా ఉపయోగించుకోండి. నేను కాల రూపంలో ఉన్నాను, భగవంతుడు కృష్ణుడే ఉన్నాడు, నేను కాల రూపంలో ఉన్నాను అంటే కాలాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకోకపోతే దేవుణ్ణి కూడా అగౌరవపరిచినట్టే. జరిగిపోయిన రాత్రులు కానీ, జరిగిపోయిన రోజులు కానీ మళ్ళీ రమ్మంటే రావు. మీరు అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. చావు తరువుకి వస్తుంది, చావుని మర్చిపోకండి, చావుని మర్చిపోకండి, చావుని మన తరువుకి వస్తుంది. చావు వచ్చిన రోజున మీరు సాధన మొదలుపెట్టినప్పుడు మీకు సాధన కుదరదు. ఇప్పటి నుంచి మీరు సాధన చేసి రెడీగా చావుని ఫేస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ శరీరానికి చావు రాకముందే మీరు కనుక ఆ చావు లేని ఆత్మను తెలుసుకుంటే చావు వచ్చి మిమ్మల్ని ముట్టుకోదు. నా చొక్కా చిరిగిపోయింది అనుకోండి, నేను పోయానని అనుకోవటం లేదు, ఇంకా చొక్కాయికి నాకు ఉన్న భేదం తెలుస్తుంది. అదేవిధంగా శరీరం చావకముందే శరీరంలో ఉన్నట్టు ఆత్మ ముత్యాన్ని ఎవడైతే పొందాడో వాడిని చావు వచ్చి వాడి శరీరాన్ని తాకినప్పటికీ శరీరం చనిపోతుంది, నాకు చావు లేదన్న సంగతి వాడికి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. అంటే అజ్ఞానికి వాడికి, వాడు తొడుక్కున్న చొక్కాయికి వాడికి ఉన్న భేదం ఎలా తెలుస్తూ ఉంటుందో, బ్రహ్మానుభవం పొందిన వాడికి వాడి శరీరానికి వాడికి అంత భేదం తెలుస్తూనే ఉంటుంది వాడికి. అయితే మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. సద్గురువు చెప్పిన మాటలు మీరు మీరు దృష్టిలో పెట్టుకోవాలి, కానీ దారిపోయి చెప్పేవాళ్ళ మాటలు, రాగద్వేషాలతో కాలిపోయేవాళ్ళ మాటలు, హెచ్చు తగ్గురు అప్సోడ్ డౌన్స్ హెచ్చు తగ్గురు ఉంటున్నాడు, ఈ బుద్ధి ఉన్న వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. కొంతమంది మనుషులు ఉంటారు, తోటివాడి క్షేమం మనసులో కూడా కోరరు. వాళ్ళ మాటలు వాళ్ళ ఉపయోగం ఏమిటి మనకి? వాడు భౌతికంగా ఏమి చేయొద్దు అసలు, తోటివాడి క్షేమం భౌతికంగా మనసులో కూడా వాడు కోరడు. వాళ్ళు వేదాంత మాటలు చెప్పినప్పుడు ఏ మాటలు చెప్పినా ప్రయోజనం లేదు అటువంటి వాళ్ళ మాటలు, అదంతా యూస్లెస్ టాక్. మనం ఎదుట వాడికి భౌతికంగా ఏమి చేయక్కర్లేదు, మనసులో కూడా వాళ్ళ క్షేమం కోరకపోతే మనం ఇంటికి పనికి వస్తాం, మనం ఇంక చైతన్య స్థాయి ఏం పెరుగుతుంది. మీరు ఏమి సాధన చేసినా, ఏమో మో సాధన చేసినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా మీకు కానీ దానితో మీరు వేరుపడిపోవాలి. ఇప్పుడు రైలు ఎక్కి ఎక్కడో ప్రయాణం చేస్తున్నాం, మన స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోవాలి కదా. మీకు అర్థమవుతుంది, మన స్టేషన్ వచ్చేవాడికి మనం దిగిపోవాలి. అదేవిధంగా మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా ఈ శరీరంలోంచి దిగి మీరు బయటికి వెళ్ళిపోవాలి చావు వచ్చేటప్పటికి. కొంతమందికి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో దిగిపోయారనుకోండి, ఆయన ఎడగోళ్ళు దిగేవాడు పెర్మనెంట్ అనుకుంటారు, ఆడు దిగిపోవాలి ఎడగోళ్ళు స్టేషన్ వచ్చేటప్పటికి. ఆయన ఎడగోళ్ళు దిగేవాళ్ళని చూసి రాజమండ్రిలో దిగేవాళ్ళు ఏమంటారంటే, మనం దిగక్కర్లేదు ఎడగోళ్ళు దిగినోళ్ళు దిగిపో, ఆడు దిగిపోవాలి రాజమండ్రి వచ్చేటప్పటికి. అలాగే ఎవరికి ఆ ఎవరికి చావు వచ్చే వాళ్ళు దిగిపోవాలి, ఆ చావు వచ్చిన వాళ్ళు ఆడు దిగిపోతారు. మనం రైల్లో తలమంటగా కూర్చుంటాం అనుకోకుండా మనం దిగిపోవాలి, దేహాన్ని దిగి మనకు చావు వచ్చినప్పుడు మనం కూడా దేహాన్ని దిగిపోవాలి. ఎంచెదో తాడేపల్లిగూడెంలో దిగేవాడికి నిడదోళ్ళు దిగేవాళ్ళకి 1 గంట తేడా, 1 గంటకి ఈడు చేస్తారు అక్కడ, నిడదోళ్ళు వెళ్ళేవాడికి ఈడు చేస్తారు అని మీకు అర్థమవుతుంది. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, చనిపోయిన వాళ్ళ గురించి చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దుఃఖపడుతున్నారటండి. అది చనిపోయిన వాళ్ళ గురించి కాదు నువ్వు దుఃఖపడవలసింది. చనిపోయిన వాళ్ళ గురించి నీ లోపలుండి ఎవరు దుఃఖపడుతు నడవవాడికి చావు రిగను దుఃఖపడు. ఎన్నో నదులు ఉన్నాయి, కొన్ని కొన్ని నదులు సూటిగా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి, కొన్ని కొన్ని నదులు వంకర్లో టింకర్లో తిరుగుతున్నాయి, కొన్ని కొన్ని నదులు నిదానం వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయట, కొన్ని కొన్ని నదులు ఎన్నో వంకర్లు టింకర్లుగా తిరిగి అక్కడక్కడ ప్రవహించి కడపడ ఎక్కడికో కడలలో కలిసినట్టే అంటే సముద్రంలో కలుస్తాయి. నిదానంగా నదిల్లి సముద్రంలో కలిసినా కలిసినట్టే ఎన్నో వంకర్లు తిరిగి ఈ నదిల్లి ఈ నది ఎన్నో వంకర్లు తిరిగి సముద్రంలో కలిసినా కలిసినట్టే మొత్తం మీద ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా అందరూ జ్ఞాన మార్గంలోకి వచ్చి అనగబడిసింది. అంటే అక్కడ కానీ భేద బుద్ధి నశించకు. భక్తుడు ఎప్పుడు ముందు భగవంతుని ప్రార్థిస్తాడు, నేను వేరు నువ్వు వేరనే దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఏ భక్తుడైనా నువ్వు వేరు నేను వేరు అని భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థించగా 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 వాడికి తెలుస్తుంది అంతా నీవే నేను లేనన్న సంగతి. అక్కడ కూడా ఈ నేను పోగొట్టుకోవలసింది. ఇది బాగా అర్థం చేసుకోండి. ముందు మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు నువ్వు వేరు నేను వేరనే ప్రార్థిస్తాం, ఆయన మీద స్తోత్రాలు చదువుతాం, ఆ ప్రార్థనలు చేస్తాం, మనకి ఏదైనా కొరత ఉంటే ఆయన ప్రార్థిస్తాం. అంటే ఆయన వేరు నేను వేరని, కానీ భగవంతుడికి మనం వేరుగా లేం. మనకి దేహ బుద్ధి ఉండటం వల్ల ఆయనకి మనకి వేరుగా ఉన్నాడని అనిపిస్తుంది. దేహ బుద్ధి ఉన్నంతకాలం మనకు వేరు బుద్ధి ఉంటుంది, అహంకార బుద్ధి ఉంటుంది. దేహాభిమానం ఉన్నంతకాలం వేరు బుద్ధి ఉంటుంది, అహంకార బుద్ధి ఉంటుంది. అంటే దేవుడు వేరు మనం నేను వేరనే ప్రార్థిస్తాం. అంటే సాధన ఇలా చేయగా చేయగా ప్రార్థన చేయగా చేయగా తర్వాత మనకు తెలుస్తుంది నేను లేను ఉన్నది వాడే అని. అప్పుడు కూడా నేను పోవలసింది, నేను లేను ఉన్నది వాడే. అంటే మనం భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా భగవంతుని జపించగా జపించగా ఈ జపించే నేను లేదన్న సంగతి కొంతకాలానికి తెలుస్తుంది. అదంతా నీవే నేను లేని సంగతి వాడికి వాడికి తెలుస్తుంది. ఉన్నది ఒకటే. మీరు గాఢ నిద్రలో రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా? మీరు బాగా అర్థం చేసుకుని గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా? మీరు ఒకటిగా ఉన్నారు. కానీ ఉందనే భావన మీకు ఎప్పుడు వస్తుందంటే మనస్సు వచ్చాక వస్తుంది. మనస్సు ఎంత నిజమో ద్వైతం కూడా అంతే నిజం. మనస్సు ఎంత నిజమో ఈ దేహం అంతే నిజం. లోకం కూడా అంతే నిజం. ఈ పూర్వజన్మలు కూడా అంతే నిజం. పునర్జన్మలు కూడా అంతే నిజం. మనస్సు ఉంటే అంతా ఉంది. పుణ్యం ఉంది, పాపం ఉంది, పునర్జన్మ ఉంది. మనస్సు ఉంటే అంతా ఉంది. పుణ్యం ఉంది, పాపం ఉంది, పునర్జన్మ కూడా ఉంది. అది ఉంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు. అది లేకపోతే ఉన్నది ఒడ్డి చైతన్యమే. మనస్సు ఉంటే నువ్వు ఉన్నావు, మనస్సుంటే నేను ఉన్నాను, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనసు లేకపోతే ఏది లేదు. ఉన్నది ఒకటే. అంటే నీ గాఢ నిద్రలో ఏమీ లేదు. ఈ మనస్సు ఉదయించాక ఇవన్నీ వస్తున్నాయి. సృష్టి వస్తుంది, దేహం వస్తుంది, లోకం వస్తుంది. అంటే రమణ మహర్షి గారు ఒక మాట అన్నవారు, ఈ మనస్సు అనే అందానికి, ఈ జీవుడు అనే అందానికి ఈ మనస్సుకు దేహం సరిపోవటం లేదు, ఈ మనస్సుకి లోకం సరిపోవటం లేదు, దీని అందానికి ఒక దేవుడు కూడా ఒకటి కావలసి వచ్చాడని. ఈ మనస్సు గారికి దేహం ఒకటి, ఈ మనస్సు గారికి లోకం ఒకటి. ఇప్పుడు మీరందరూ కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది పొడుగ్గా ఉన్నారు. ఇలా ఉండటానికి మీరు ఎవరిని తిట్టకండి, ఆ దేవుణ్ణి తిట్టకండి, డాక్టర్ని తిట్టకండి. మీ దేహాలను కూడా మనస్సే కల్పించింది. మీ పూర్వజన్మల్లో మనం ఇలా ఉంటే బాగున్నాం, అలా ఉంటే బాగున్నాం అనుకుంటూ ఉంటాడు. మీకు తెలిసినా తెలియట్లేదా, మీ దేహం కూడా అలాగే వస్తుంది. మీ దేహం కూడా మనస్సే కల్పించింది. మీ బుద్ధి కూడా, మీ బుద్ధిని కూడా మనస్సే కల్పించింది. లోకాన్ని కూడా మనస్సే కల్పించింది. నువ్వు అనుకునే దేవుడు కూడా మనస్సే కల్పించింది. మీ దేహం అలా ఉంటానికి కారణం మీ మన ఇలా ఉంటే బాగుందని మీ మనస్సు ఊహించడం వల్ల మీ దేహం అలా తయారవుతాను. దీని దేవుడి మీద మన నేపాలి వెలిసినటువంటి పని లేదు. మనం ఊహించడం వల్ల మన సంకల్పాల వల్ల మనకు ఆ దేహం కూడా అటువంటి దేహం మనకు కలిగింది. దానికి కూడా మనమే కారణం, ఎవరు ఇతరుల కారణం కాదు, దేవుడి కారణం కాదు. అది మనస్సు ఉంటే అంతా ఉంది. అది లేకపోతే, అది లేకపోతే ఏది? పుణ్యం కూడా మనస్సులో ఉంది, పాపం కూడా ఆ మనస్సులో ఉంది. అది లేకపోతే ఏది లేదు. మనస్సు అనే గడప దాటితే ఏమి లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు కూడా మనం కల్పితాడు. ఇంకా నీకు మనస్సు వచ్చినప్పుడు జగత్తు కూడా వస్తుంది, జీవుడు కూడా వస్తుంది, ఈశ్వరుడు కూడా వస్తుంది. మనస్సు అణిగినప్పుడు జగత్తు అణిగిపోతుంది, జీవుడు అణిగిపోతుంది, ఈశ్వరుడు కూడా అణిగిపోతాడు మనస్సు అణిగినప్పుడు. అంతే నువ్వు నిన్ను నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అంతటా నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, నువ్వు ఎవడో నీకు ఎప్పుడైతే తెలిసిందో అంతటా నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. అంటే నిన్ను అంటే నువ్వంటే చైతన్యం. ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఆ చైతన్యం నీ చైతన్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావు నువ్వు ఏమవుతావు? చైతన్యం అవుతావు. అప్పుడు చైతన్యం ఉంది, అంతటా ఉంది. అప్పుడు ఈ జన్మలో ఈ పుట్టుకులు ఈ చావులు కేవలం మనస్సు కల్పితమని, అవి కేవలం స్వప్న సమానమైన సంగతి నీకు తెలుస్తుంది. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రిపీటెడ్ గా మీ బుర్రలో తిప్పుకుంటారు, మెదడులో తిప్పాలి దాన్ని. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటని మెదడులో బాగా చెప్పాలి. ఎవరి వర్డ్, ఎవరి థాట్, ఎవరి ఫీలింగ్, ఎవరి యాక్షన్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ రియలైజేషన్. అంటే నువ్వు దైవానుభవం పొందటం కోసం, అంటే దైవాన్ని అందుకోవటం కోసం, ఆ చైతన్యాన్ని పొందటం కోసం నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని, నీకు వచ్చే ఫీలింగ్, నీకు వచ్చే తలంపు, నీకు వచ్చే భావన, లోపల ఉంటే నీ మనస్సులో వచ్చే భావాలు కానీ, నీ మనస్సులో వచ్చేటువంటి తలంపులు కానీ, నీ మనస్సులో వచ్చే స్పందన కానీ, శరీరంతో నువ్వు చేసే పనులు కానీ, అన్ని భగవద్ అనుభవం పొందటానికి గురువు పెట్టబడి ఉండాలి. ఎలక్షన్ లో నిలబడి వాడు చూడండి, ఆడు ఏ ఎలక్షన్ లో నెగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు, రకరకాల ప్రయత్నం చేస్తాడు. ఆడికి ఎప్పుడో ఏ పడతా ఉంటాడు, పక్కోడు ఏం ఆక్షేపిస్తున్న వాడికి అక్కర్లేదు, ఆడికి నెగ్గటం కావాలి. అదేవిధంగా ఇక్కడ గాంధీ గారు ఏమంటున్నారు, ఎవరి థాట్, ఎవరి వర్డ్, ఎవరి డీడ్, ఎవరి ఫీలింగ్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ రియలైజేషన్. నాకు రోగం వచ్చింది అనుకోండి, నేనే మందు మింగాలి, మీరు మందు మింగితే నాకు తగ్గదు. నాకు రోగం వస్తే నేను మందు మింగాలి కానీ మీరు మింగితే నాకు తగ్గదు. నాకు కడుపు నొప్పి వస్తే నేను బాధపడాలి కానీ మీరు బాధపడరు. అదేంటి, నేను చచ్చిన తర్వాత ఏదైనా బాధపడవలసి ఉంటే నేను బాధపడతాను కానీ ఈ నవ్వి వాళ్ళు ఆక్షేపించేవాళ్ళు ఎవరు బాధపడరు. ఈ కవులు కవులు కాకరకాయలు చెప్పడానికే, దేవుడు లేడని చెప్పడం తేలిక నిజంగా ఉన్నాడనుకోండి, ఈ దేవుడు లేడని చెప్పాడు ఎవరైనా వచ్చి మనం రక్షిస్తాడా? ఎవరైనా ఈ మీటింగ్లో ఉంటే చెప్పండి. కాదని దేవుడు లేడని చెబుతున్నాడు అనుకోండి, నిజంగా ఉన్నాడనుకోండి, ఉన్నప్పుడు ఈ దేవుడు లేడని చెప్పేవాడు ఎవరైనా వచ్చి మనల్ని అక్కడ రక్షిస్తాడా? కనీసం నా కడుపు నొప్పి వస్తే నేనే బాధపడాలి కానీ ఇక్కడ ఎవరైనా తీసేయగలడా? అదే ఈ కబుర్లకి కాకరకాయలకి ఊరికే మోసపోకండి. మీరు మీ సొంత ఆలోచన, మీ సొంత బుద్ధిని మీరు కాపాడుకోండి, మీ సొంత ఆలోచన మీరు కాపాడుకోండి. డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇంట్యూషన్. మీ తెలుగు చేతులనేది మీరు కాపాడు, ఎత్తువాడు చేతి పెట్టలకైనా ఉండకండి. చంటి పిల్లలు చూడండి, ఎవరు ఎత్తుకుంటే ఆడ సంఖ్య ఎక్కుతూ ఉంటారు. అలా ఉండకండి, మీకు పెద్దవాళ్ళయ్యారు, మీకు సొంత ఆలోచన ఉంది. మీ సొంత ఆలోచన మీరు విడిచిపెట్టుకోండి, మీ బుద్ధిని మీరు విడిచిపెట్టుకోండి, మీ నిదానాన్ని మీరు విడిచిపెట్టకండి. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారు, ఎవరి థాట్, ఎవరి వర్డ్, ఎవరి డీడ్, ఎవరి ఫీలింగ్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ రియలైజేషన్. ఎదుటి వాళ్ళు కూడా లీకెంచుకు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని, నీకు వచ్చే ఫీలింగ్స్, నీకు వచ్చే తలంపులు, ఇవన్నీ కూడా ఎటు గురి పెట్టబడి ఉండాలి? భగవద్ అనుభవం పొందటానికి, ఆ ఈశ్వర సాక్షాత్కారం కోసం గురి పెట్టబడి ఉండాలి. ఎవరి అది ఎలా ఉండాలి? ఇప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, మన నది దగ్గరికి వెళ్ళి అరగంట ఆగంట ఆగుతుంది, అది అదే ప్రయాణం. మనం అంత దిక్కులు చూడదు, ఒక అరగంట ఆగు అంటే ఆగదు, దాని ప్రవాహమే ప్రవాహం, దిక్కులు చూడదు, విశ్రాంతి తీసుకోదు, వెళ్ళి సముద్రంలో కలిసే వరకు అలా ప్రవేశిస్తూనే ఉంటుంది. నీ సాధన యొక్క ప్రవాహం అలా ఉండాలి. అంటే నది దగ్గరికి వెళ్ళి నా వంకో సాధించుకుడు, నా వంకో కంచేది విశ్రాంతి తీసుకో, అస్తమాన్ని పరిగెడతానికి కంచేది విశ్రాంతి తీసుకుంటే నది విశ్రాంతి, నీ వంక చూడదు, విశ్రాంతి తీసుకోదు, దాని ప్రవాహమే ప్రవాహం, ఎక్కడికి ఆ కడలలో కలిసే వరకు. ఈశ్వరుడు ఐక్యవడం కోసం ఈ సాధన కూడా నది ప్రవాహం లాగా తగిన ధారవలే ఉండాలి. అందుకే ఇప్పుడు బతికుండగా నా కడుపు నొప్పి వస్తే నేనే భరించాలి కానీ మీరు భరించలేరు కదా. అలాగే చనిపోయిన తర్వాత నేను ఏదైనా దుఃఖం అనిపించగలిస్తే మీరు ఎవరైనా సాయం చేస్తారు నాకు? ఈ దేవుడు లేడు, అది లేదు, ఇదే అని చెప్పాడు ఎవరైనా సాయం? బతుకున్న శరీరం ఉన్నప్పుడు సాయం చేయలేదు, శరీరం పోయిన తర్వాత అక్కడ ఏదైనా అనుభవించవలసి ఉంటే ఇది ఎవడైనా సాయపడతాడా నాకు? ఈ చెప్పేవాళ్ళు కౌరులు కాకరకాయలు చెప్పేవాళ్ళు అంటే, నీకు అహంకార బుద్ధి కనుక నశిస్తే, దేహబుద్ధి కనుక నశిస్తే, కర్తృత్వ బుద్ధి కనుక నశిస్తే, నువ్వు చూసినా చూడని వాడువాడు, చేసినా చెయ్యని వాడువి. నీకు ఎప్పుడైతే అహంకార బుద్ధి నశించిందో, అప్పుడు చూసినా నువ్వు చూడని వాడివి, చేసినా చెయ్యని వాడివి, పని చేసినా పని చెయ్యని వాడితోడు సమానం. ఓ మంచివాడు, మంచివాడు ఉన్నాడు అనుకోండి, వాడు ద్వారా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, నేను మంచి చేస్తున్నాను అనుకోడు. ఏం చదువు, ఆయన ఎంత మంచివాడు అంటే నేను మంచి చేస్తున్నానని స్పృహ కూడా వాడికి ఉండదు, నేను మంచి చేస్తున్నానని స్పృహ కూడా వాడికి ఉండదు. అంటే నీకు అహంకార బుద్ధి నశిస్తే, అజ్ఞానం కనుక నశిస్తే, నీకు కర్తృత్వ బుద్ధి కనుక నశిస్తే, దేహబుద్ధి నశిస్తే, దేహాభిమానం కనుక నీకు నశిస్తే, నువ్వు చూసినా చూడని వాడుతోడు సమానం, చేసినా చేయని వాడుతోడు సమానం. అర్జున నువ్వు యోగువై పని చెయ్యి, యోగువై నువ్వు యుద్ధం చెయ్యి, చేసిన చెయ్యని వాడితోడు సమానం అని వాసుదేవ పరమాత్మ చెప్తారు. అంటే నీకు ఆ దేహ బుద్ధి ఉన్నవాడికి ఇది నేను చేశాను, అలా చేశాను, ఎలా చేశాను అంటూ ఉంటాడు. కానీ నీకు అర్థమవుతుంది, ఆ దేహబుద్ధి లేనివాడు చేసినా చేయని వాడితో ఏం చేయాలి? అక్కడ కర్తృత్వం లేదు, వాడు కర్తృత్వం అక్కడ ఆ కర్తృత్వం లేదు. అంటే అది రంగ మహర్షి గారు అనేవారు, మీతో ఆడుకునే వెంకట్రామన్, మీతో ఆడుకునే వెంకట్రామన్, మీతో పాటలు పాడుకున్న వెంకట్రామన్, ఆ వెంకట్రామన్ ఏనాడు చచ్చిపోయాడు, ఆ వెంకట్రామణి ఏనాడు నచ్చిపోయి ఇక్కడ ఉన్న వెంకట్రామణి ఎవడో నీకు తెలియదు, నేను చెప్పిన అర్థం కాదు. అంటే భగవాన్ స్నేహితుడితో, భగవాన్ చిన్ననాడు స్నేహితుడితో ఒకటి పోయి చెబుతాడు, నీతో ఆడుకున్న వెంకట్రామన్, నీతో ఈతలు కొట్టిన వెంకట్రామన్, ఏనాడు చచ్చిపోయాడు, మెరుగున వెంకట్రామన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు, మెరుగున వెంకట్రామన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో అని నీకు తెలియదు. అంటే ఆత్మ గురించి జిండికి ఏం తెలుస్తుంది? అసలు ఇంకోటి మనలో మంచితనం లేకపోతే ఎదుటి వాళ్ళు మంచితనం ఉన్నది కనపడదు మనకు. అసలు ఎక్కడో జ్ఞానం మాట వదిలేయండి, ఎదుటి వాళ్ళు ఏదైనా మంచితనం ఉందనుకోండి, నాలో అసలు మంచితనం లేదనుకోండి, ఆ ఎదుటి వాళ్ళు ఉన్న మంచితనం నాకు కళ్ళున్నా నాకు కనపడదు, ఇంకొక నాలో అది లేదు కాబట్టి, నాలో ఏముందో అదే బయట కనిపిస్తుంది. అంటే ధర్మరాజుకు సృష్టిలో ఎవడో చెడ్డ వాళ్ళు కనపడలేదటండి, దుర్యోధనుడికి సృష్టిలో మంచి వాళ్ళు ఎవడో కనపడలేదటండి, ఇంకా వాడు మనస్సులో ఉన్నదే లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే భగవాన్ వెళ్ళిపోతున్నారు, భగవాన్ వెళ్ళిపోతున్నారు మీరు అంటున్నారు. భగవాన్ ఎక్కడికి వెళ్ళిపోతారు? భగవాన్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోదాం నా చోటు ఎక్కడ ఉంది? భగవాన్ అంతటా ఉన్నారు, అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఒక చోట ఉండి మరొక చోట లేరు, వాడికి కమింగ్ ఉంటుంది, గోయింగ్ ఉంటుంది. అంతటా ఉన్నవాడికి రాక లేదు, పోకలేదు, వాడి చాలు అంతటా ఏ వస్తువు అయితే వ్యాపించిందో, అన్ని కాలాల్లోనూ ఏ వస్తువు అయితే ఉందో, అన్ని స్థలాల్లోనూ ఏ వస్తువు అయితే ఉందో, ఆ వస్తువు తానే ఉన్నాడు, వాడికి వెళ్ళటం లేదు, రావటం లేదు. ఆ చైతన్యానుభవం ఎవరైతే పొందాడు, వాడికి శరీరం ఉన్నప్పుడే వాడి వెళ్ళి ప్రాణం వెళ్ళి ఐచైతన్యంలో ఐక్యమవుతుంది. వాడే జీవన్ముక్తుడు అన్నాడు కృష్ణుడు. వాడే కృష్ణుడు ఏం చెప్పాడు? వాడే జీవన్ముక్తుడు. అంటే నువ్వు మోక్షం పొందడం కోసం శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. మోక్షానికి శరీరానికి ఎట్టి సంబంధం లేదు. నీకు చైతన్యానుభవం కలిగితే నీకు మోక్షం వచ్చేస్తుంది, నీ దేహం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. నీ దేహం అంటే భగవాన్ ఏమన్నారు? ఆయన నాకు గోయిందవి, ఆయన నాటో గోయిందవి, వేర్ఖనేదు, నేను ఎక్కడికి వెళ్తాను? ఒకవేళ వెళ్ళటానికి చోటు ఉండాలి కదా, నేను లేని చోటు అంటూ ఎక్కడుంది? ఆయన అంతటా ఉన్నాడని సంగతి మీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన పట్ల సజీవమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉన్నాడు తెలుస్తుంది. కానీ ఆయన అంతటా ఉన్నాడని సంగతి, అంతా తానై ఉన్నాడని, అంతా ఉన్నాడన్న సంగతి, సజీవమైన ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉన్నాడని తెలుస్తుంది. కానీ రోజులు పదవతారా ఎత్తే వాళ్ళకి మనకేం తెలుస్తుంది? అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచలమన్నచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
శాంతి 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 శాం